చర్యలు చాలా కఠినమైన మాటలు చదువుతూ ఎవరైతే దృష్టిని సేవిస్తారో, నీతిని ఎవరైతే సేవిస్తారో, దృష్టి ప్రభావాన్ని ప్రధానంగా చెప్పిన ఎవరైతే తిరుగుతుంటారో వాడు మనిషి కాదు, వాడిని కుక్కను తెరవటం నీతి నా చదవచ్చు. అదే దుష్టుడికి సేవ చేస్తూ నీతిడికి సేవ చేస్తూ దుష్ట సహవాసం చేసేవాళ్ళని వాళ్ళని శునకం అనవచ్చు. శునకం అంటే గొప్ప అని ఆచార్యుల గారు చెబుతున్నారు. ఆచార్యుల గారు అంటే కఠినమైన మాటలతో ఎంత చెబుతున్నారంటే దుష్ట సంగతి మంచిది మాట్లాడుతుంది. లేదంటే కఠినమైన మాటలు ప్రయోగించవలసిన అవసరం మనం దుష్టసహవాసం సరసనుగా స్వార్థమే పాపం. మన స్వార్థాన్ని దృష్టి పెట్టుకుని దుష్ట సహవాసం చాలామంది విడిచిపెట్టడం నీతి జనుల యొక్క సేవ ఏం పిలిచిపెడుతున్నారు. అలా ఎవరైతే నీతి జనులకు సేవ చేస్తున్నారో వాడు కుక్కతోడుతున్నాను. అంటే విషయంలో గ్రహించాలి ఈ ప్రపంచం అంతా ఒక పిచ్చి. కనిపి మన కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా ఒక పిచ్చి. మనందరికీ మిఠాయిలా కన్నా కారణం ఏంటంటే ఈ పిచ్చి ప్రపంచం మనకి మిఠాయిలాగో లడ్డులాగో కన్నా కారణం ముందు వాసన ఆత్మిక పుట్టుకు లేదు. అది మన వాసనలో పుట్టింది. వాసనలకు ఏదో ఆధారం ఉండాలి ఆ కారణం. ఇప్పుడు నేను చెప్పి బోధ కంటే నేను నా కొండ ఎక్కువ ఆకలి. కారణం ఇది కళ్ళకే రూపం 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 ఆకలి. మనసు స్వతంత్రంగా ఉండదు, దానికి ఆధారపడటానికి ఏదో ఆరంభం ఉండదు. ఇంకేత ఈ రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ, శివుడి బొమ్మ అలా రూపాలు ఎంత చూపించారంటే రూపాన్ని సహజంగా ఆకర్షించే చెప్తాం. అంచేత రూప దృష్టి మనకు మనసు నిలబట్టడం కోసం రూపం ఇస్తారు. ఇప్పుడు మీరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక మౌనం నేర్చుకున్న దానికంటే ఈ గంట సేపు మీరు ఇక్కడ మౌనంగా కూర్చోవటం వల్ల ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధిని పొందుతారు. కానీ ఇక్కడ మీరు పైకి ఖర్చు కానీ మీరు ఏమనుకుంటున్నారు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి మౌనం వేసాను కాబట్టి దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుందని, మీరు డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ ఇది కూడా యజ్ఞం. మీరు ఇక్కడ గంట సేపు మౌనంగా కూర్చున్నవాడు మౌనంగా కూర్చుని ధ్యానం చేసేవాడు ధ్యానం చేస్తే ఇది కూడా ధ్యానం యజ్ఞం. మీరు అనుకోవచ్చు మౌనంగా కూర్చుంటున్నాను ఇది కూడా ధ్యాన యజ్ఞం. ఈ ధ్యాన యజ్ఞం వల్ల ఈ ప్రవచన యజ్ఞం కంటే, గీతా యజ్ఞం కంటే, లేక రమణ యజ్ఞం కంటే ఈ ధ్యాన యజ్ఞం వల్ల ఎక్కువగా మీ చదువు పనికి మీరు దగ్గర పడతారు. దీనికి మీకు కానీ ఖర్చు ఇది ఆ కొండ చుట్టూ తిరగండి లేకపోతే గ్లాసు నెయ్యి పిచ్చి అందరూ అందులో ఏంటంటే మీరు తేలిగ్గా ఉంటుంది, తిరుగుతారు, మీరు నెయ్యి చేస్తారు. కానీ 10 నిమిషాలు ఊరక కూర్చోండి అంటే మీకు కష్టం. మనసు లోపల కనిపించిందంటే కొంచెం కష్టం. 5 నిమిషాలు జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడ పెట్టుకుని మనసు అక్కడ పెట్టుకుని దృష్టి అక్కడ పెట్టుకుని ఏకాగ్రం కానీ అంటే కష్టంగా ఉంటుంది. ఆ కొండ చుట్టూరు 100 సార్లు తిరగడం అంటే తేలిగ్గా ఉంటుంది. ఇంకేంటి మీకు కేవలం దీనికి నా నీతి జనుల యొక్క అసలు ఇందులో రహస్యం ఏంటంటే నా బోధ మీరు విన్నా, లేకపోతే భగవంతుడికి చెప్పినటువంటి మాటలు మీరు విన్నా, అరుణాచరణులు కొండ చుట్టూరు తిరిగినా, లేకపోతే ఇక్కడ రమణ జిన్నూరు రమణ కేంద్రంలో నిర్మించినటువంటి కొండ చుట్టూరు తిరిగినా, వెంకటేశ్వర స్వామి దొరికినా, ఏ దేవుని పూజించినప్పటికీ ఒకటే ప్రయోజనం. ఏ మతంలో మీరు ఆరాధించినప్పటికీ, ఏ మతంలో ఉన్నప్పటికీ, ఏ దేవుని ఆరాధించినప్పటికీ ఒకటే ప్రయోజనం. అది ఏమిటంటే మనలో ఉన్న లోపాలని బయటకు పోవటం, మనలో ఉన్న కసర బయటకు పోవటం. మనలో ఉన్న కసర బయటకు పోతే అబ్బా ఎంత ఆరోగ్యంగా ఉన్న ప్రాణం. ఈ సాధనలని, ఈ పూజలని, ఈ జపాలని మనలో లోపాల రూపంలో ఉన్న కసరని బయటికి గెంటేయటం కోసం మన పెద్ద ఏర్పాటు. శక్తి వస్తే ఎక్కడ మీకు మీరు పుస్తకాలు చదివి ఎవరైనా చెప్పితే ఆ చెప్పుడు మాటలు విని మీరు ఇట్టుకంటే మీకు భయం వస్తుంది, చావంటే భయం. విషయం మీకు అర్థం కాకపోవటం వల్ల చచ్చిపోతాం అంటే ఎవరైనా మనకు మరణిస్తాం అని చెప్పి మేము భయం. మరణం అంటే ఏం లేదు, మనకి కనిపిస్తున్నటువంటి శరీరం పడిపోవటం, మనం ఏమి మారనది మాత్రం ప్రతి మాట జాగ్రత్త. మనం ఏమి మార ఏమి మార. ఇప్పుడు మీకు మరణం అంటే చిన్న మాటల్లో చెబుతున్నాను మీకు, మరణం అంటే మీకు చాలామందికి భయం వస్తాం. ఏమి లేదు మరణం వల్ల, మనకు ఏమి నష్టం రాదు. మనకి శరీరం పడిపోతుంది, దాన్ని మరణం అంటారు. మనం అలాగే ఉంటాం, మళ్ళీ మనకు కొత్త శరీరం వస్తుంది, దాన్ని పుట్టుకుంటాం. మనం అలాగే ఉంటాం, మనకి ఈ శరీరం పడిపోతుంది, దాని మరణం అంటున్నాం. మరణించిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడు ఎలాగ ఉంటాం, అప్పుడు ఇంకో కొత్త శరీరం వస్తుంది, దాన్ని పుట్టుకుంటాం. అంటే శరీరం పడిపోయినప్పుడు, మన శరీరం పడిపోయినప్పుడు ఏమో మరణం అంటున్నారు, శరీరం కొత్త శరీరం వచ్చినప్పుడు పుట్టుకంటున్నారు. కానీ మనలో మార్పు అయితే ఈ కొత్త శరీరం ఎప్పుడు ఆగుతుంది? మనలో వాసనలు ఉన్నాయి లేదా, గుణాలు ఉన్నాయి లేదా, ఆ గుణాలు ఈ శరీరం, ఈ పాత శరీరం ఉండగా గుణాలు పడిపోతే, వాసనలు పడిపోతే, తలంపులు పడిపోతే ఈ ప్రపంచ పిచ్చి అనేది కిందకి రాలిపోతే అప్పుడు ఈ పాత శరీరం పడిపోయిన తర్వాత కొత్త శరీరం రాదు. అయితే ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పేది ప్రపంచంలో విశేషం ఏంటంటే మనుషులు సర్వసాధారణంగా మాయకి మహిళలకి ఇచ్చే విలువ గుణానికి ఇవ్వడం. ఎక్కడైనా సరే మాయకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, మహిళలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ గుణానికి ఎవరు ఇవ్వరు. ఇది మాయ. ఇంచేత ఇప్పుడు అక్కడికి వెళ్ళామని అక్కడ ఏ మహిళలు జరిగినాయండి, ఇక్కడికి వెళ్ళామని ఇక్కడ ఏదో మహిళలు జరిగినాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, ఇలా చెప్పుకుంటుంటారు. అదంతా మాయ, మహిళలన్నీ మాయ. మహిళలు కాదు కావాల్సింది. ఈ మహిళల వల్ల ఇంకా ఆ రోజు ఆ జన్మ మాయలో కూరుకుపోయి రాత్రి మీకు వచ్చిన కళ్ళలో వచ్చిన పదార్థాలు ఎంతనగో మీకు ఈ కళ్ళకు కనిపిస్తున్నటువంటి లోపంలో కనిపిస్తున్నటువంటి మహిమలు కూడా అంటున్నారు. మీరు మహిమలు దృష్టిలో పెట్టుకుని కనుక భక్తి మార్గంలో ఉంటే ఆ జన్మ కాజన్మ నికృష్టమైన జన్మంలోకి, నీచమైన జన్మంలోకి మనం వెళ్ళిపోతాం. యువని చాలా నీచమైన యోనిలోకి జీవిని తీసుకుని ప్రవేశపెట్టడం మహిమలే కనుక అర్థమని మన మనసులో ఉంటాం. నిజంగా గుణాల కంటే మహిమలు గొప్పవై ఉంటే భగవద్గీతలో భగవంతుడు మీరు మహిమను నేర్చుకోండి, మహిమను చూడండి అని చెప్తే కానీ మీరు గుణాలు నేర్చుకోండి ఇంకా చెప్పాడు. మనకు మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడా భగవంతుడు? మనకు అంచేపు గుణాల గురించి చెప్పాడు కదా. మహిమల గురించి ఎక్కడైనా చెప్పాడు? 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక మహిమల గురించి ఎక్కడైనా చెప్పాడు గీత? కానీ మన మనసు ఎందుకు మహిమలకి ఎంచేపు గుణాల గురించి చెప్పాడు. మీరు ఎన్ని అధ్యాయాలు చెప్పినప్పటికీ చేదస్థంగా గుణాల గురించి చెప్పాడు. ఇంకేత గుణం లేని వాడికి జ్ఞానం రాదు. ఒకడు పేదవాడు ఉన్నాడనుకోండి, వాడికి డబ్బు లేదనుకోండి, కానీ గుణం ఉందనుకోండి, వాడికి జ్ఞానం. వాడు ధనవంతుడు ఉన్నాడనుకోండి, వాడికి గుణం లేదనుకోండి, అనుకున్నాడు జ్ఞానం రాదు. ఏమన్నా ఆత్మకి పేదవాడని ధనం ఏంటో ప్రకృతికి పేదవాడని ధనవంతుడని నల్లగా ఉన్నాడని ఎర్రగా ఉన్నాడని ఏదో తోడు ఈ తోడు ఏముంది. మనం ఈ కుక్క తోలేసుకొస్తే మనం కుక్క అంటారు, ఇప్పుడు మనిషి తోలేసుకొచ్చాం కూడా మనిషి అంటారు. పని తోలేస్తే తోడే తేడా. పని తోలేసుకొస్తే పని అంటారు, దున్నపోతు తోలేసుకొచ్చి దున్నపోతు అంటారు, ఆంబూతు తోలేసుకొచ్చి ఆంబూతు అంటారు. మనం అందరికీ తోలేని మనుషులు పై చర్మం ఉంటే మన మనుషులు తోలు, ఈ మనుషులు తోలు కాబట్టి మళ్ళీ మనుషులు అంటారు. మళ్ళీ జన్మలో మనకి కుక్క తోలు వచ్చినాక కుక్క అంటారు, ఇంకో జన్మలో గాడిద తోలు వచ్చినాక గాడిద అంటున్నారు. తోలే తేడా. అంతకంటే ఏంటి లోపల జీవభావం ఒకటి. మనకెంత భయం ఉంటుందో పాముకి ఎంత భయం ఉంటుంది. ఏ మనకెన్ని కోపాలు వస్తాయి, పాముకి ఎన్ని కోపాలు వస్తాయి. మనకెన్ని చిరాకులు వస్తాయి, పాముకి ఎన్ని చిరాకులు వస్తాయి. మనకెన్ని పరాకులు వస్తాయి, జంతువులు కూడా అన్ని పరాకులు వస్తాయి. ఇంత తోరేపాడు. అంచేత ఏం చెబుతున్నాడు స్వామి, మీరు గుణాలు అలవర్చుకోండి అని చెప్తాడు. అయితే సత్పురుష సహవాసం వల్ల మీరు సత్పురుషుని సేవించడం వల్ల, సత్పురుషులు సహవాసం చేయటం వల్ల, సత్పురుషుడి సేవ చేయటం వల్ల మీలో ఉన్నటువంటి చెడు ఏదంటే అది రాలిపోయి మీకు తెలియకుండానే మీకు మంచి గుణాలు మిమ్మల్ని వరిస్తాయి. అందుచేత విషయం తెలిసింది కూడా నీచు నీచులను ఆశ్రయిస్తే, నీచు జనానికి సేవ చేస్తే, నీచులు వెనకాల తిరిగితే మనకు కూడా నికృష్ట జన్మలు వస్తాయని ఇంగ్లీష్లో సామెతండి. 6 మాసాలు స్నేహం చేస్తే వాడు వీడవుతాడు. మనం ఒక మంచివాడితో 6 నెలలు స్నేహం చేస్తే తప్పనిసరిగా కొన్ని మంచి గుణాలు మనకు వస్తాయి. ఒక దుర్మార్గులతో 6 నెలలు స్నేహం చేస్తే కొన్ని దుర్మార్గ గుణాలు తెలియకుండా మనకు. అంటే ఏమంటున్నారు ఆచార్యుల వారు ఇంటి గట్టిగా చెబుతున్నారు, ఇప్పుడు మనం అందరినీ కుక్కలని చెప్తారని ఆచార్యుల వారు అంత గట్టిగా చెబుతాను కానీ మనం వినిపించుకోమని అలా చెప్తున్నారు. ఇంకేత ఇప్పుడు ఆచార్యుల వారి దగ్గర మన దగ్గర నుండి ఏదైనా డబ్బు ఆశించాడు అనుకోండి, మనల్ని పొగుడుతాడు కానీ కుక్కని ఎందుకు తిడతాడు? మీరు చాలా గొప్పవాళ్ళు, మీకు ఆ రోజు ఎక్కువ చందాలు మాకు ఇవ్వండి, మీరు ఇప్పటికే చాలా గొప్ప స్థితిలో ఉన్నారు, వైకుంఠం ఉన్నారు, మీరు ఈ 10 రూపాయలు ఇస్తే మీకు మోక్షం వచ్చేస్తున్నాను చెబుతాడు ఆచార్యుల వారు మన దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తారు. మంచి మన దగ్గర నుంచి ఏం ఆశించడం లేదు కాబట్టి నీచి నీచి స్నేహాలు చేసే వాళ్ళందరూ కుక్కలతో సమానం అని చెబుతున్నారు. డబ్బు ఆశించుకోవడం మాటలు చెప్పాలి. డబ్బు ఆశించుకోవడం ఏం చేస్తాడో, మీ దగ్గర లేని గుణాలను కూడా మిమ్మల్ని కూడి మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు దేవతలతో సమానం అని చెబుతారు. ఇప్పుడు ఈ రమణ కేంద్రం ఉందనుకోండి, మీకు ముఖ్యమైనదని చెబుతాను. ఈ మేర కోసం మనం కట్టుకుంటాం. ఈ రమణ కేంద్రం కట్టిన తర్వాత అక్కడ కూర్చున్నంత మాత్రం చేత మనం గొప్ప స్థితికి వెళ్ళిపోం. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎలాగ ఉన్నాము, ఇప్పుడు ఇలాగ ఉన్నాము, ఇప్పుడు రమణ కేంద్రం 3 లక్షలు పెట్టుకుని రమణ కేంద్రం వెళ్ళాలి. అది ఎందుకు కట్టుకుంటున్నాము? మనం నీడ కోసం మటుకే కట్టుకుంటున్నాం. అది ఇప్పుడు గుర్తుంచుకోండి, నీడ కోసం మటుకే కట్టుకుంటున్నాం. ఎవరికి చెప్తున్న మాట ఇప్పుడు చెప్తున్నాం. నీడ కోసం, షెల్టర్ కోసం, ప్రశాంతంగా ఉండటం కోసం కట్టుకుంటున్నాం. అంటే రమణ కేంద్రం కట్టినంత మాత్రం చేసి మన వెంటనే వైకుంఠం నుంచి మేలడిపోతున్నాం అనుకోండి, అది ఇక్కడికి షెల్టర్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆచార్యులు వారు చెప్పేది విషయం ఏమిటంటే, ఇంకేత గుణం. ఇప్పుడు మీరు మహిమలు మహిమలు అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఆకాశం నుంచి జ్యోతి ఏదైనా కింద పడిపోయింది అనుకుని మాట్లాడచ్చు అనుకోండి, లేకపోతే ఒక మహిమ చేసి 100 రూపాయలు కట్టలేదు, కొత్త కట్టలు వచ్చి వర్షం కింద కురిసినాయి అనుకోండి, లేకపోతే ఒకటి ఒక ఎవడో మహిమ చేసి ఇప్పుడు సడన్గా మేఘాన్ని రప్పించి వర్షం కురిపించాడు అనుకోండి, ఏమంటే కుంటుకాలు ఒక మహిమ చేసి కుంటుగా ఉంటే కాలు సరి చేశాడు అనుకోండి, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు అనుకున్న మహిమ వల్ల, ఈ అన్నిటికంటే మీ దగ్గర ఉన్న సహనం గొప్ప. మీకు అర్థం అవుతాయి. ఇప్పుడు నాకు కళ్ళు లేవనుకోండి, నాకు కళ్ళు లేవనుకోని మాట వస్తుంది, నా కళ్ళు లేకపోతే నా కళ్ళు ప్రసాదించారనుకోండి, మీరు నాకు కళ్ళు ప్రసాదించే మీ దగ్గర ఉన్న శక్తి కంటే మీ సహనం గొప్ప గుణం. నాకు కళ్ళు ప్రసాదించే మీ శక్తి కంటే మీ ఓర్పు, మీ పట్టుదల మంచి గొప్ప. కానీ ఆ విషయం మీకు అర్థం కావాలి. అంటే నువ్వు ఎంతసేపు మహిమల పట్ల, మాయల పట్ల ఇలా వెళ్తాను, కానీ మహిమల పట్ల, మాయల పట్ల కనుక మనస్సును బహిర్ముఖం చేస్తే ఆ రోజుకు ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ, నీచి జన్మలోకి ప్రయాణం చేయవచ్చు. ఇంకా కాలాన్ని మనం దుర్వినియోగం చేయకుండా నీచి ఉన్న కాలంలో వివేకం, జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు ఎందు భక్తి కలిగి ఉంటానికి కూడా కొంత జ్ఞానం అవసరం. నీకు విషయం తెలియాలి కదా, తెలుసుకోవటమే జ్ఞానం. విషయం తెలియకుండా నీకు భక్తి ఎలా కలుగుతుంది? భక్తి కలగదు. అంటే విషయం తెలుసుకోవటం కూడా జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం కలిగితే కానీ నీకు భక్తి. అంటే ఈ శ్రవణం చేయటం, శ్రవణం చేయటం, మననం చేయటం, దాని మననం చేసిన దాన్ని ధ్యానం చేస్తే ఆ ధ్యాన స్వరూపాన్ని మీరు ధ్యానం ఏమిటి, మన స్వరూపం. అంచేతే ఓర్పుగా ఉండాలి, నేర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. అదేవిధంగా మంచి గుణాలు అలవర్చుకుని మంచి వాళ్ళని ప్రేమిస్తూ మంచిది మంచిని స్మరిస్తూ, అంటే గీతలు ఏం చెప్పారంటే మంచి చేసిన వాళ్ళకి దుర్గతి లేదని చెప్తారు. మీరు మంచి చేసి మర్చిపోవటం నేర్చుకోవాలి. మంచి చేసి మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోకూడదు, మంచి చేయాలి, మర్చిపోవాలి. మీరు మర్చిపోతే మీరేమంటారు, మీరు మర్చిపోయిన భగవంతుడు మర్చిపోతాడు అనుకోకండి, భగవంతుడే మర్చిపోవడం, మీరు మర్చిపోవాలి, భగవంతుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఏంటి, మీకు అనంతంగా మీకు ప్రసాదాన్ని కొన్ని రెట్టి చేసి దాన్ని పడతాను మీకు. చెప్పంటే మనం ఈశ్వరుని కనుక ఈశ్వరుని ప్రేమించి ఈశ్వరుని నిరంతరం స్మరిస్తుంటే మన హృదయం చల్లబడదు. ఈ బుర్ర వేడిగా ఉందనుకోండి, మన హృదయం వేడిగా ఉందనుకోండి, మనం ఏం సాధించగలం? ఏం సాధించేది ఏం లేదు. ఇన్ని మనస్సును చల్లబడేటి చేసుకోవాలి, హృదయం చల్లబడేటి చేసుకోవాలి, అప్పుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీ పిల్లలందరినీ కాలేజీలు పంపుతున్నారు, యూనివర్సిటీలు పంపుతున్నారు, కానీ వాళ్ళు కాలేజీలో చదువుకుని వస్తారు, యూనివర్సిటీలో చదువుకుని వస్తారు, ఇంటికాడ మనల్ని అర్థం చేసుకోలేదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది, ఇంకా చదువు ఇంటికి చెప్తాం. అసలు చదువు యొక్క ప్రయోజనం ఏంటి? కాలేజీలో చదువుకు వస్తారు, వాళ్ళు బిఏ డిగ్రీ ఎంఏ డిగ్రీ తీసుకుంటారు, వస్తారు మన ఇంటికి వస్తారు. వాళ్ళు చెప్పింది మనకు తెలియదు, మనం చెప్పి కాదు. అలా మనం వాళ్ళ చదివిన చదువు వల్ల మనం అర్థం చేసుకునే శక్తి కూడా వాళ్ళకి లేకపోతే చదువు ఎందుకంటున్నాం? చదువు అనేది ఎందుకంటే మనిషిలో ఉన్న గుణాన్ని పెంచడం కోసం, సమాజంలో ఉన్న గుణాన్ని పెంచడం కోసం, మనిషి యొక్క తెలివితేటలను పెంచడం కోసం, సమాజం యొక్క తెలివితేటలను పెంచడం కోసం, మనిషికి ఉద్యోగ భవిష్యత్తు నిర్మించడం కోసం, సమాజానికి ఉద్యోగ భవిష్యత్తు నిర్మించడం కోసం, సమాజంలో స్వర్గరాజ్యాన్ని స్థాపించడం కోసం యూనివర్సిటీ చదువు యొక్క ప్రయోజనం. సమాజం యొక్క క్వాలిటీ పెంచటమే, మనిషి యొక్క క్వాలిటీ పెంచటమే చదువుల యొక్క ప్రయోజనం. చదివిన వాడికి శాంతి లేదనుకున్న చదువులన్నీ దండలి. చదివి 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 ఎంత చదివిస్తే కానీ శాంతి కుదరలేదనుకుని మొత్తం చదువులన్నీ దండుగా, ఆ చదువు ఖర్చు పెట్టిన డబ్బు అంతా దండు. ఎంతో చదువు చదువుతాడనుకోండి, ఇంటికి వస్తాడనుకోండి, ఎలా నలగాలో అది తెలియదు అనుకోండి, ఇంకా చదువు వల్ల ప్రయోజనం? సరే, ఆచార్యుల వారు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు నీచులని కనుక సేవిస్తే వాళ్ళ కుక్కలతో సమానం అవుతారు. కానీ పాపం ఆయనకు అలా అనకూడదని తెలుసు, కానీ మన కోసం కఠినమైన మాటలు పోయి. నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్న వాడు నీచులను కూడా బడి, అంటే నీచులతోటి సహవాసం చేస్తూ నీచుల గుణాలు వీడి మీద పడకుండా నీచులను కూడా భరిస్తారు వాళ్ళని నిజమైన విద్యం. ఇటు బేరిత్ నీచులు ఆలోచన. కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దుష్టులు అయినప్పటికీ ఒక్కళ్ళు ఏకాగ్రంగా ఉండి ఆ దుష్టత్వంలో వెళ్లకుండా చచ్చిపోయే వరకు ఆ శాంతి స్వభావం నిలబెట్టుకున్న సంసారాలు. అత్తగారు కోళ్ళు వస్తుందనుకోండి ఇంటికి మాట్లాడచ్చు, నాన్నగారు పేచి మనిషి అనుకోండి, అత్తగారు పేచి మనిషిని అనుకోండి, బావగారు పేచి మనిషి అనుకోండి, మద్దీ పేచి మనిషిని అనుకోండి, తోడుకోళ్ళ పేచి మనిషి అనుకోండి మాట్లాడచ్చు. ఇంతమంది పేచి మనుషులు అయినప్పటికీ ఏకాగ్రంగా మరణం నుంచి వరకు ఆ శాంతి స్వభావాన్ని ఆ నిదానాన్ని పోగొట్టుకోకుండా నిదానంగా చచ్చిపోయినవారు వాళ్ళు నిజమైన. ఎంతో విద్య ఉన్నవాడికైనా దొరకదు, అది సాధ్యం కాదు అని జనసామాన్యం మీద కుక్కలతో సమానం తిట్టేస్తుంది ఆచార్యులు. అది విద్యావంతుడికే సాధ్యం అవుతుంది, కానీ ఆచార్యుల వారు ఎందుకు చెబుతున్నారంటే దరహం మీద చెబుతున్నారు. అది మొత్తం మీద అందరికీ మనం తలకు చుట్టే అక్కర్లేదు, దరహం మీద మటుకు ఆచార్యుల వారు చెబుతున్నారు. అంటే ఏమిటి, దుష్ట సహవాసం కనుక మనం మానలేకపోతే మన హృదయంలో దుష్టత్వం వస్తుంది. ఎంతో పరిశుద్ధమైన హృదయం కానీ భగవంతుడు ఎత్తుతారు, మీరు ఒకటి జ్ఞాపకం. ఎంతో పరిశుద్ధి, ఓట్లు ఎలక్షన్లో నిర్ణయం, దేవుడు ఉన్నాడా లేడా అని ఎలక్షన్లో నిర్ణయించే విషయం కాదు. ఎంతో పరిశుద్ధి హృదయంలో ఎంతో పరిశుద్ధి ఉన్నవాడు కానీ భగవంతుడు ఏపుతాడు కదా. నిర్మలమైన మనస్సు, శాంతి మనస్సు కొడుకు కానీ భగవంతుడు ఏపుతే అసలు మనస్సు తిరగనే తిరగదు. అంటే ఏంటి, ఎవరికైతే ఇంద్రియాలు నిర్మలంగా ఉంటాయో, ఎవడ మనస్సు అయితే స్వాధీనంలోకి వస్తుందో, ఎవరి హృదయం అయితే ప్రశాంతంగా ఉంటుందో, వాడే నిజంగా విద్య ఉంటుంది. విద్య యొక్క పరమార్థం అది, తను ఎలా జీవించాలి, తోటివాడు జీవించడానికి ఎలా సహకరించాలి, తోటివాడికి సరైన దారి ఎలా చూపించాలి అనేటువంటి ప్రశాంతంగా ఆలోచించగలవాడే విద్యావంతుడు. నిజమైన విద్యావంతుడు సమాజంలో అన్ని వర్గాలతోటి అన్ని వర్గాలని వాడు ఇమిటేట్ చేయడు కానీ భరిస్తాడు. ఇప్పుడు మీ బిడ్డల్లో ఎవరైనా కొంచెం చెడ్డ గుణాల వాడు ఉన్నారనుకోండి, మీరు భరిస్తున్నారు లేదు, అలా విద్యావంతుడు సమాజానికి భరిస్తారు. అయితే ఇక్కడ దరఖం మీద ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, ఈ మాయల కంటే మహిమల కంటే గుణాలు చాలా గొప్ప. గుణాలు కావాలని సత్పురుషుల యొక్క సహవాసం చేయాలి, నీతుల యొక్క సహవాసం చేయాలి అని చెప్పారు. మధ్వాచార్యుల వారు ఏం చెప్పారంటే, నీతుల సహవాసం నీకు తప్పనిసరి అయితే, నీతులు మిమ్మల్ని తరువుకి వస్తున్నారనుకోండి, పారిపోండి, వాళ్ళ సహవాసం చేయకండి, పారిపోండి వాళ్ళ సహవాసం చేయకండి. ఒకవేళ మేము ఎదురుకుండా పూలు వస్తాననుకోండి మాట్లాడచ్చుకి, వెనక్కి తిరిగితే నీచులు, ఎదురుకుండా పులి వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు, పులికి జరిచిపోయి నీచులు చేతిలో పడకండి, ఇంచెంచి పులి నోట్లో పడిపోండి. ఇంచే పులి నోట్లో పడిపోతే ఆ దేహం ఒకటే పోతుంది. వెనక్కి వచ్చి మీరు నీచులు సహవాసం చేస్తే భవిష్యత్తు జన్మలు నీచేత జన్మలు వస్తాయి. అంచేది ఆ దేహం పోవటం కంటే ఆ దేహం ఒకటే ఉంది, భవిష్యత్తు నీచ గుణాలు అలవర్చుకోవడం కంటే నీచులతో స్నేహం పోవడం, ఆ నీచులతో స్నేహం చేయడం కంటే మృత్యు వచ్చినప్పటికీ పులి నోట్లో పడిపోమని మధ్వాచార్య వారు చెప్పారు. వెనక్కి వెళ్తే నీచులు ప్రమాదం, ఎవరికి వెళ్తే ఇంకా ప్రమాదం, పులేదు పులు ఎదురుకుండా ఉంది అని రెండు ప్రమాదాలే. రెండు ప్రమాదాలు అయినప్పుడు పులి నోట్లోనే పడిపోతున్నాడు, కొన్ని పోతే దేహం పోతున్నాడు. జన్మించేటప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు ఏమొస్తాం, మనం రావటం లేదు శరీరం వస్తాం. అది మీరు ఆలోచించింది, తల్లి గర్భం నుంచి మనం ఏం రావటం లేదు బయటికి, శరీరం వస్తాం. మళ్ళీ మరణించేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, శరీరం పోతాం.
అంటే ఏంటి, శరీర భావన మనం కొనటం వల్ల శరీరం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం అది తప్పు, మరి శరీరం మరణించినప్పుడు మరణించామనుకుంటున్నాం అది రెండు పొరపాట్లు చేస్తున్నాం. శరీరం పుట్టినప్పుడు ఏమో పుట్టామనుకుంటున్నాం అదే పొరపాటు, మరి శరీరం మరణించినప్పుడు మరణించామనుకుంటున్నాం అదే ఇది అబద్ధమే అది. అయితే ఇప్పుడు జన్మించిన ఏమిటి, వాసన జన్మించి ఈ వాసనలే తలంపులు. ఇప్పుడు నేను నేను అంటున్నారు చూడండి మీరందరూ, అది కూడా తలం. నేను మిద్దట్లో నేను కూడా ఉందా, నేను కూడా ఏమి లేదు, ఏం చేసి తలంపు లేదు. మీరు మెలుపు వచ్చాక ఈ నేను కూడా వస్తాను, కారణం ఎందుకు వస్తాను, ఈ నేను కూడా తలంపు వచ్చాక నేను వస్తాను, తలంపు లేకపోతే నేను. అంటే ఇప్పుడు మనం మనం పుట్టామంటే ఏంటి, మనకి ఈ శరీరాలన్నీ ఎందుకు వచ్చినాయి, మనకు వాసన బట్టి వచ్చాయి, వాసనలు పుట్టింది. వాసనకు మరి ఏదో ఉండాలి కదా, మనకి జిన్నుముక్క తినాలనుకోండి, ఏది నోరు ఉండాలి, ఆ వాసన పుట్టి వాసన తినలేదు కదా, వాసనలు శరీరం కావాలి అంటే ఏదో తింటుంది, అది వాసన తింటుంది, నోరు ఆనందిస్తుందా, జిన్ను తింటున్నారనుకోండి, జిన్ను ఏది తింటారు, మీ నోరు తింటుంది, నోరు ఆనందిస్తుందా, మీరు ఆనందిస్తున్నారు చెప్పండి. అది మీరు మిఠాయి తింటున్నారు, మిఠాయి సినిమా చూస్తున్నారు అనుకోండి, సినిమా చూసినప్పుడు మీరు ఆనందిస్తున్నారు, మీ కళ్ళు ఆనందిస్తున్నాయి, సినిమా చూస్తుంది, మిఠాయి తింటున్నారు, మిఠాయి తిన్నప్పుడు మీ శరీరం ఆనందిస్తాను, మీరు ఆనంది బట్టి ఇంటికాడ ఆలోచించుకుని, ఇంటికాడ మీకు ఇష్టమైన కోరేదని తిన్నప్పుడు మీ నోరు తినేటప్పుడు మీ నోరు ఆనందిస్తుందా, లేదా మీ లోపల ఎవరైనా ఆనందించేవాడు, మీ లోపల మీ వాసన ఆనందిస్తాను, కానీ మీరు అనుకుంటున్నారు మీరు మీరు మీ శరీరం ఆనందించి మీకు ఆనందం వచ్చినప్పుడు మీరు మీ వాసనకే, మీకు దుఃఖం వచ్చినప్పుడు మీ వాసనకే, అదే ఆ దుఃఖం అనిపించడానికి సుఖం అనిపించడానికి పనిముట్టు అనమాట. అంటే వాసనలు ఇలా శరీరం కింద పుట్టింది, వచ్చినప్పుడు మీ వాసనకే, అదే ఆ దుఃఖం అనిపించడానికి సుఖం అనిపించడానికి ఇది పనిముట్టు అనమాట. అంటే వాసనలు ఇలా శరీరం కింద పుట్టింది. మీ కోపం వస్తుంది కదా ఎప్పుడైనా, కోపం వచ్చాడు మీ వాసనకు వస్తుందో కోపం, మీ శరీరానికి కోపం వస్తుంది. ఇంతకన్నా ఆలోచించుకుని మీకు ఎప్పుడైనా చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, మీ శరీరానికి చిరాకు వస్తుందా లేకపోతే మీ లోపల ఉన్న వాసనకు చిరాకు వస్తుంది, ఎవరికి వస్తుంది ఆలోచించండి. మీరు ఇంటికాడ చూసుకోండి, ఇక్కడ కాదు ఇంటికాడ బాగా పరిచయం చేసి చూసుకోండి. ఒకసారి పరాకు వస్తుంది, పరాకు వస్తుంది మీ వాసనకు పరాకు వస్తుందా, మీ శరీరానికి పరాకు వస్తుంది. కానీ మీరు చచ్చిపోతున్నాను భయం వేస్తున్నా అనుకోండి, మీకు మీ వాసనకు భయం వేస్తుందో మీ శరీరానికి భయం వేస్తుంది, మీ శరీరానికి భయం వస్తుందా, మీ శరీరానికి భయం వేస్తుంటే మన నిద్దట్లో మీకు భయం కూడా చావు కూడా ఏమో ఉండదు, నిద్దట్లో పనం ఏదైనా మీ శరీరం నుంచి తాకింది అనుకోండి, మీకేమైనా భయం వేస్తుంది, భయం ఇది మురుపు కొండ తాకితే భయం వేస్తుంది. నిద్దట్లో అంతకీ శవంతో సమానం అంటారు, బట్ మామూలుగా నిద్రపోయాడు శవంతో సమానం అంటారు, ఇంకా వాసనలన్నీ అడిగిపోయింది. అంటే ఇది ఎవరు పుట్టారు ఇక్కడ, వాసనలు పుట్టింది. అంటే మీకు ఇప్పుడు వాసన ఉన్నా లేదు మీరు ఆలోచించుకోండి, పైకి ఏం చెప్పొద్దు, మీరు లోపల అంచనా వేసుకోండి. మీరు వాసన ఉన్నా లేదా ఉన్నాయి, ఈ వాసనకి ఏం చేస్తాయి, ఈ భగవంతుడి భగవంతుడికి ఏం పక్షపాతం లేదు, ఉదాసీనంగా ఉంటాయి. ఈ వాసనలు ఏం చేస్తాయి, ఆ వాసనకి నెరవేర్చుకోవడానికి ఈ శరీరం పాడైనప్పుడు వదిలేస్తాయి, శరీరం వదిలేస్తుంది. ఈ కొత్త శరీరం అయినప్పుడు ఏం చేస్తుందంటే, కొత్త శరీరం వచ్చినప్పుడు దానికి మళ్ళీ వాసనలు ఆ శరీరంలో పనిచేస్తుంది. మీరు గ్రహించవలసింది ఏమిటి, వాసన ఉన్నంత కాలం అంటే కోరికలు ఉన్నంత కాలం తలంపులు ఉన్నంత కాలం శరీరాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క నిజం. చెట్టు మీద పై ఒక చెట్టు మీద ఒక మనిషి కింద పడిపోయినప్పుడు నెట్లు పడతారు, పైకి పడితే కింద పడతారు, కిందే పడతారు. ఇంకా కింద ఎందుకు పడుతున్నాడు, భగవంతుడు అని పడమన్నాడా, భూమి యొక్క ఆకర్షణ చెప్తే కిందే పడుతున్నాడు. అదేవిధంగా మనలో ఎంతకాలం అయితే వాసన ఉన్నాయో వాసన తగిన జన్మలు మనలో ప్రకృతి ఇచ్చేస్తుంది, మీరు దేవుడికి ఏం సంబంధం. మనం ఏం చేస్తున్నాం, ఈ దారిపోయి దుమ్మంతా దేవుడి ముఖాన్ని బొరత చేశాడు. ఇదంటే దేవుడు చేశాడు, దేవుడు తీశాడు అంటే ఏం, దేవుడికి బొర దేవుడి ముఖాన్ని బొర చిమ్ముతున్నాం. మీరు ఏమి దేవుడికి సంబంధం లేదు, ఎందుకంటే ప్రకృతి మన కొత్త శరీరాన్ని ఇచ్చేది ప్రకృతి చేసేస్తుంది, ఈ శరీరాన్ని పోయినప్పుడు మరణించినప్పుడు ఇది చేయవలసిన కార్యం అంతా ప్రకృతి చేసేస్తుంది, ఇదంతా ప్రకృతి చేసేస్తుంది. అంటే ఎవడైతే ప్రకృతిని జయించాడో వాడే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని. మనందరం ఇందులో ఉన్నాం, ఈశ్వరుడు జ్ఞానికి మనకి ఏం చేయాలి, మనం ఏదో మాయ మనం మాయ చేతిలో జ్ఞాని మాయని మాయ చేస్తాడంటే, అజ్ఞాని మాయ చేతిలో ఉంటాడు, జ్ఞానం ఏం చేస్తాడు మాయని మాయ చేస్తాడు, మాయని ఎవడైతే మాయ చేశాడో వాడు జ్ఞానం అవుతాడు. మనం ఏం చేస్తున్నాం, మాయని మాయ చేయలేకపోతాం అనిచేది మనం అందరం మాయ చేయటం. వాడు ప్రకృతిని జయించాడు అంటారు, ప్రకృతిని జయించడం లోపల వాసనని ప్రకృతిని తలంపులను జయించడం, ప్రకృతిని లోపల మనకున్న సంస్కారాలని మనకున్న తలంపులని జయించడం, ప్రకృతిని అంటే ఆత్మ ఎవరి ప్రజెంట్ అది. అంటే ఒక రోజు నుండి ఒక రోజు లేకపోవటం, ఇప్పుడు మనకి రమణ కేంద్రం కట్టే కొత్తగా ఆత్మ రాదు, ఇప్పుడు లేకుండా లేదు ఆత్మ. ఆత్మ ఎప్పుడు ఉంది? కట్టా కొత్తగా రాదు, ఇప్పుడు ఉంది. అది ఏమిటి? ఇక్కడ మనం గ్రహించవలసింది అయితే మనకి ఎందుకది అనుభవంలోకి రావటం, ఎందుకు అనుభవంలోకి రావటం లేదు? ఆత్మ ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ ఎందుకు అనుభవం అంటే మనకి ప్రపంచ పిచ్చు, లోక పిచ్చు. ఇంకా కొంతమంది ఏమంటారనుకోండి, కానీ దేవుడు ఉన్నాడంటారా? భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలన్నీ ఆచరించి వారి అనుభవానికి రాకపోతే ఆచరించవచ్చు. ఆచరించుకుని ఆచరించడంటే అసలు నాకు దాహం వేస్తాను అనుకోండి, మంచినీళ్ళు పుచ్చుకున్నా కూడా నాకు దాహం తీరకపోతే నాకు దాహం తీరలేదని చెప్పవచ్చు. అదే మంచినీళ్ళు పుచ్చుకోకుండా నాకు దాహం తీరలేదంటే అర్థం ఏంటి అసలు? ఈ మాటలు కానీ అర్థం అర్థం ఉంది అసలు? నాకు దాహం వేస్తాను అనుకోండి, మిమ్మల్ని మంచినీళ్ళు అడుగు నేను పుచ్చుకోవాలి. మంచినీళ్ళు అడుగు నేను పుచ్చుకున్నప్పటికీ నాకు దాహం తీరకపోతే అది లోటు. అది నేను మంచినీళ్ళు తాకుండా నాకు దాహం వేస్తానంటే అర్థం ఏంటి? దాహం ఇస్తుంది మంచినీళ్ళు పుచ్చుకోవాలి, అప్పుడు దాహం తీరుతుంది. అది భగవంతుడు చెప్పిన మాటలు మీరు ఆచరించండి, ఆచరించిన తర్వాత కూడా మీకు అనుభవానికి రాకపోతే ఆక్షేపించండి, ఆక్షేపించండి. కృష్ణుని ఆక్షేపించండి, రాముని ఆక్షేపించండి. అది మీరు ఆచరిస్తున్నారు, ఈ విమర్శించి కూడా ఆచరిస్తున్నాడు. దేవుడు ఏడని చెప్పేవాడు, దేవుడు మాటల మీద విశ్వాసం లేదు వాడికి. దేవుడు మాత్రం వాడు ఆచరించడు. ఇదో పలానా రకం చాలా రకంగా చేయి నీకు జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆ రకంగా చేసిన తర్వాత కూడా వీడికి జ్ఞానం రాకపోతే దేవుడిని ఆక్షేపించవచ్చు. అది విశ్వాసం లేదు. విశ్వాసం లేని వాడికి, నమ్మిక లేని వాడికి ఎట్లా ఆచరిస్తారు? అసలు ఆచరించడు. అంతేగా ఆచరించకుండా ఆక్షేపించడం పొరపాటు. ఆచార్యులు వాడు చెప్పింది మనం, మామూలు దుష్ట సహవాసం చేసేవాళ్ళు కుక్కలతో సమయం ఉంది, మన చెవుల్లో కఠినంగా ఉండొచ్చు అని మాట. కొంతమంది కఠినమైన మాటలు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడుతుంటే వినలేం, చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతుంటే సరస్వతి తాండవిస్తుంటారు, కొంతమంది మాట్లాడుతుంటే సరస్వతి తాండవిస్తుంది. కానీ ఆచార్యుల వారు కూడా ఆయన హృదయంలో ఉన్న మృదుత్వాన్ని దాచుకుని కఠినమైన మాటలు మాట్లాడతారు. కానీ సరస్వతి అవుతారు ఆచార్యుల వారు, సాక్షాత్తు శంకరుడు ఎక్కువతారు. అయితే ఒకసారి తల్లి కూడా పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కోపం తెచ్చుకుని గట్టిగా కేటలేసేది, ఒకసారి కొట్టేస్తున్నాయి పిల్లలు, గట్టిగా బాధేస్తుంది. ఆ బాధినప్పుడు కూడా ఆ ప్రేమ వల్లే బాధితుంది, ప్రేమ వల్లే కొడతాను కానీ అంతేకాని ద్వేషం వల్ల మాట్లాడతాను. అంతేకాదు మన నీచి జనం నీచుల యొక్క స్నేహం చేసుకోవాలందరూ ఒక్కొక్క సమానం అని అంత కఠినంగా అంత దుర్భాషలు కూడా ఆచార్యులు వారు చెబుతున్నారంటే కేవలం మనం ఎందుకు ప్రేమ పొంది చెబుతున్నాడు కానీ మనం ఎందుకు ద్వేషం అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు? మనకు మర్యాదలు చెబుతున్నాడు. మనం విన్నాం అనుకోండి నీచి జనం, అదే తెలివైన వాడు అంటే అర్థం ఏంటంటే కష్టం నా దాకా వస్తే, నా దాకా వస్తేనే కానీ నేను గ్రహించడానికి నేను తెలివి తొక్కకూడదు. అసలు తెలివి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక కష్టం ఉందనుకో ఉదాహరణ, అది ఆ కష్టం నా దాకాను వస్తేనే కానీ నేను గ్రహించడానికి నేను తెలివి తొక్కకూడదు. ఎదుట వాడు ఒక విషయం గురించి కష్టపడతా అంటే ఓహో అటువంటి పొరపాటు చేస్తే నేను కూడా కష్టపడతాను, ముందే నేను గ్రహించి ఆ పొరపాటు చేయకుండా అది తెలివి అడుగుతుంది. అంటే ఎదుట వాడి యొక్క అనుభవాన్ని కూడా తన సొంతం చేసుకుంటే, ఎవరైతే ఎదుట వాడే అనుభవాన్ని కూడా తన సొంతం చేసుకుంటే వాడు తెలివి పడుతుంది. ఎదుట వాడి అనుభవాన్ని ఎవరైతే తన సొంతం చేసుకోవడో వాడు తెలివి తప్పుపడుతుంది. ఇప్పుడు నామం ఉంది, శివనామం ఉంది, రామనామం ఉంది, కృష్ణనామం ఉంది. రోజుకు 2 సార్లు 3 వేల సార్లు అనుకోమని చెప్తారని కొనుక్కడ. మీరు అనుకున్న తర్వాత కూడా 2 వేల సార్లు 3 వేల సార్లు నిర్మలంగా అనుకున్న తర్వాత కూడా మీకు శాంతి రాకపోతే మీకు ఆక్షేపించవచ్చు. అది మీరు ఒక్కసారిని అనుకుంటున్నారా? మీరు రోజుకు 3 వేల సార్లు అనుకున్నప్పుడు మాట్లాడుతుంది, మీకు నచ్చిన నామం, మీరు నచ్చిన నామం అనుకున్నప్పుడు మీకు శాంతి దొరకకపోతే ఆక్షేపించండి. అసలు మీరు అనుకుంటున్నారు ఎప్పుడైనా? అసలు అదే అనుకున్నా మీరు అనుకుంటుంది కానీ హృదయం ఎక్కడుంది? అక్కడ అనుకుంటే ఎప్పుడైనా అనుకుంటుంది, మీరు అనుకుంటుంది అది హృదయం. మనం ఏం చేస్తున్నాం? హృదయాన్ని ఏమో ప్రపంచానికి ఇస్తున్నాం, నోటి నేను దేవుడికి ఇస్తాం. సోదర మహాశైలరా, మీరు అనుకోవచ్చు ఇదో వారానికి ఒక గంట సీట్ ఇక్కడికి వచ్చి వెళ్తున్నాం నాన్నగారు చెప్పిన మాటలు, ఇది జీవితంలో చాలా అప్రధానమైంది, ఏదో కాలక్షేపానికి వెళ్ళిద్దాం ఒక గంట క్రితం అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు మరణించిన తర్వాత తెలుస్తుంది ఇదే ప్రధానమైంది మీ జీవితంలో జరిగే జీవిత సంఘటన. మీరు ఇంటికాడ చేసుకుని పనులైనా ప్రధానమని, ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు కూర్చోవడం అప్రధానమని మీ మనసుకు కనిపించవచ్చు. కానీ మీ జీవితంలో చేసుకునే పనులు, మీ ఇంటికాడ సంసారం చక్క పెట్టుకునే పనులను ఇంతకంటే ప్రధానమైన కాదని, అవి అప్రధానమైన ఇదే ప్రధానమైన సంగతి మీకు మరణించిన తర్వాత కనిపిస్తుంది.
ఏది ప్రధానమైన పనం ఏది అప్రధానమైన పనం నిర్ణయించుకునే శక్తి అంత వివేకం మనకు ఇష్టడు కాదు. రోజుగా నీకు అవతారాలు వస్తున్నాయి, రఘువంతుడు 10 అవతారాలు ఇస్తాడు, ఒక రోజుకి మనం 8 అవతారాలు ఇస్తాం. చూడండి, పొద్దున్న ఒక రకంగా ఉంటాం, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాం, సాయంత్రం ఒక రకంగా ఉంటాం. కొంతమంది కదా ప్రకృతి మారిపోతా ఉంటుంది, ముఖం మారిపోతూ ఉంటుంది గంట గంటకి. స్నేహితుడు కనిపిస్తే ఒక రకంగా ఉంటున్నా, ముఖం గురువుడు కనిపిస్తే ఒక రకంగా ఉంటుంది. ఆ ముఖంగా అసలు ఆ ముఖంగా రంగు మారిపోతుంది. నేను ద్వేషిస్తున్నాను అని అనుకోండి, అంతే మాట వస్తుంది. నేను ద్వేషిస్తున్నా అంటే మీతో నాకేదో అనుభవం ఉందన్నమాట. ప్రేమించడం ప్రేమించడం అనుభవం ఇంకా ద్వేషంలో కూడా నాకు ఏదో అనుభవం ఉందన్నమాట. ఇంకా మిమ్మల్ని ద్వేషించే రోడ్డు మీద అనుభవం చేస్తున్నారు కదా, వారి మీద నాకు ఇంటి ద్వేషం కలుగుతుంది. బాగా అర్థం చేసుకోండి, ప్రేమించడం మాట ఎదురు మీకు అంతసేపు ప్రేమ కూడా ప్రేమ కూడా దేవుడు ప్రేమ కూడా మీరు అంటున్నారు. నేను ద్వేషం నాకు చెబుతాను, మీరు ఇక్కడ కూర్చున్న వల్ల ఎవరి మీద నాకు ద్వేషం వచ్చిందంట అని నాకు తెలియకుండా మీతో నాకు అనుభవం ఉంది. అనుభవం లేకపోతే మిమ్మల్ని ద్వేషించేంటి, మరి రోడ్డు మీద ద్వేషించారు. మనం ఇక్కడ కూర్చోవడం కంటే ఈశ్వరుడు అనమాట. మీరు మనకి నిజ అబద్ధం చెప్పాలంటే మనం ఇక్కడ కూర్చోనమాట అబద్ధం. అయితే ఈ విషయం మన గింజలు తీరటం లేదంటే మనమన్న మోహం ఇలా కూర్చున్న మాట కూడా అబద్ధం. ఇప్పుడు మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటాం, ఇది నిజం అబద్ధం అంటే అబద్ధం, ఇది చెప్పను, ఇది కూడా స్వప్నమే. ఇది ఆత్మ నిజం, ఈశ్వరుడు నిజం, ఇది ఇది అబద్ధం. అయితే ఇది నిజంగా అనిపిస్తుంది, ఈశ్వరుడు అబద్ధం ఎంతకాలం అనిపిస్తుంది, ఇది ఇది అబద్ధం అని. ఇది నిజం ఎందుకు అనిపిస్తుంది, ఈశ్వరుడు అబద్ధం ఎందుకు అనిపిస్తుంది అంటే మనం మోహం. ఉన్న వస్తువుని ఉన్నట్టుగా చూడలేకపోతున్నాను, లేని దాన్ని ఉందనుకుంటున్నాను, ఉన్నదాన్ని లేదనుకుంటున్నాను. ఇది నా బొర్రలో ఉన్న ఖరాబు, అంటే నా బొర్ర పాడైపోయినాను. ఉన్న వస్తువుని లేదనుకుంటున్నాను, లేని వస్తువుని ఉన్నదనుకుంటున్నాను. ఇది ఒక రకమైన పిచ్చి. అంటే నరేంద్రుడు ఈ లోకం కూడా పిచ్చాసుపడతాను. పిచ్చాసుపట్లోని జనం పిచ్చి వాళ్ళు కాదు, లోకంలో మనుషులన్నీ పిచ్చి. ఇలా కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా పిచ్చాసుపట్ల. అసలు ఇంకోటండి, ఎవరి ఇష్టాన్ని బట్టి అది మాట్లాడేది, ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడేది కానీ మీరు ఆలోచించి మాట్లాడే మనుషులను చూసే ఆడవాళ్ళతనం పురుషులతనం వస్తుంది. నలుగురే చెప్పండి, మీరు ఎక్కడైనా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడేయటం, ఆవేశం వచ్చినట్టు ఆవేశం వచ్చినట్టు మాట్లాడేయటం. అసలు వివేకం ప్రధానం పెట్టుకుని ఆలోచన ప్రధానంగా పెట్టుకుని మాట్లాడి ఎంతమంది మాట్లాడుతున్నారు దైవం అనేది. ఆత్మ స్ఫురణ మీకు తెలిసేటప్పుడు ఈ అహం మూలం. మొన్న నిన్న ఉపన్యాసాల్లో కొంతమంది పెద్దలు మన దీపం రోజున దేశం గురించి అహంకారం పోవాలి, అహంకారం పోవాలి, అహం పోవాలి. అహంకారం అంతా పోకలే, కారం పోతే సార్ మన ఎవరు ఎవరు గుర్తు లేదు, అందరూ ఏమన్నారంటే అహంకారం పోవాలి, అహంకారం పోవాలి. మాట వచ్చుకన్నా తప్పులు ఎలా చెప్పటం, అహంకారం అంతా పోవక్కర్లేదు, కారం పోతుంది. ఈ కారం పోతే ప్రకృతి కూడా మనకు వదులుతుంది, జన్మ పరంపరలు పోయింది. ఆ కారం తీసి మన కొంత నుంచి కారం మన ప్రకృతి గొడవలో పెట్టేది, వాసన గొడవలో పెట్టి జన్మ మరణ చక్రంలో తిట్టేది ఎంత కారం. ఇంకోసారి మన అందరం మనుషులు మళ్ళీ జన్మలో మనకు పశు జన్మలు రావనుకోకుండా కొంతమంది మనుషులు మళ్ళీ పశువుల కింద పడతారు, దానికి కారణమే కారణం. ఇప్పుడు మన అందరం మనుషులుగా ఉన్నాం, మళ్ళీ జన్మలో పశువు కాదు ఇంతకంటే మంచి జన్మ వచ్చేస్తుంది అనుకోకండి, కొంతమంది వెనక్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మరి అంటే ఇప్పుడు మళ్ళీ మనకు పాము జన్మ రావచ్చు, కుక్క జన్మ రావచ్చు, గాడిద జన్మ రావచ్చు, చీమల జన్మ రావచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఏంటి, ఈ గుణాలను అభివృద్ధి చేసుకుని ఎవల్యూషన్లో మన హృదయాన్ని మనం అర్థం చేసుకున్నాం. మనలో ఉన్న సత్య వస్తువు దగ్గర సమీపానికి వెళుతూ ఉంటే మనం మళ్ళీ జన్మ వస్తుంది, ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. మోక్షం వెంటనే రాకపోవచ్చు, ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. ఫస్ట్ క్లాస్ రాకపోయినా ఏదో తంటాలు పడుతుంది ప్రాతపాత్ర. అదేవిధంగా మరి వెంటనే ఈ జన్మలోనే మోక్షం రాకపోవచ్చు, కానీ ఏదో తంటాలు పడుతుంటే మనకు చేతన తంటాలు పడుతుంటే బద్దకించకుండా ఇంతకంటే ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. అందుకే భగవంతుడు ఏం చెప్పారు భగవద్గీతలో, మంచి చేసిన వారికి దుర్గతి లేదు, మంచి చేసిన వాడికి నాశనం లేదు. అది ఏమీ తంటాలు పడకుండా ముద్ద బయలకు మనం ఉంటే ఎందుకంటే నీతి జన్మలో వాళ్ళు విసిరి వేస్తారు అనే ప్రధాన వచ్చారు. నికృష్టమైన జన్మంలో, నీచాతి నీచమైన జన్మంలో, ఆ యోనుల్లో,
ఆ జీవుల్ని తంటి పిల్లలు ఇసుకి, ఈ పిల్లలు ఇసుకలు ఆడుకుంటూ ఉంటారు చూడండి, ఇసుకలో జిమ్ముకుంటారు ఒకరి మీద ఒకరు. అయితే ఈ జీవులు అంటే నీచాతీక జన్మలు, నికృష్టమైన జన్మలు విసిరివేస్తాను నేను అనుకో. జ్ఞానం ఉన్నాడు అదే నది ఇవాళ పండ్రపురం చరిత్ర చదవండి, అరుణాచలం చరిత్ర చదవండి, అవును తిరుపతి చరిత్ర చదవండి, కాశీ చరిత్ర చదవండి. అక్కడ కొంతమంది పూర్వం కొంతమంది జ్ఞానులు గెలిచారు కదా క్షేత్రాలండి, జ్ఞానం లేకపోతే క్షేత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టండి, జ్ఞానం లేకపోతే క్షేత్రం. మీరు పురాణాల్లో చదువుకునే క్షేత్రాలన్నీ కూడా పూర్వం ఏదో టైంలో అక్కడ జ్ఞానాన్ని వెలిచారు కూడా క్షేత్రాలు లేకపోతే క్షేత్రాలు. ఏమండి కొంతమంది అంటారు కూర్చుంటున్నాను ప్రశాంతంగా కూర్చుంటున్నాడు, వాసన వచ్చి మీద పెడుతున్నాయి, కోరికలు వచ్చి మీద పెడుతున్నాయి, తలంపులు వచ్చి మీద పెడుతున్నాడు, ఏదో నా గొడవ ముడుకొని మాట్లాడదు, ఏదో వచ్చి మీద పెడుతున్నాయి అలాగా. నా గొడవ ఏదో నేను చూసుకుంటున్నాను అనుకోండి, కోరికలు నా కూడిగా ఉంటాడు, వాసన కుదిరిగా ఉంటాడు, తలంపులు కుదిరిగా ఉంటాడు, ఏదో తలంపులు వచ్చి మీద పెడుతున్నాను అంటారు. ఇప్పుడు మాకు కొంచెం మీరు బాగా జ్ఞాపకండి, ఏ తలంపులు వచ్చి మనం మీద పడుతున్నాయో పూర్వజన్మలో ఆ తలంపులు అంటారు మనం తిరిగి, ఏ కోరికలు వచ్చి మనం మీద పడుతున్నాయో పూర్వజన్మలో ఆ కోరికలు కూడా మనం తిరిగాం, ఏ వాసనలు వచ్చి మనం మీద పడుతున్నాయో ఆ వాసన కూడా మనం తిరిగాం, వాటిని కూడా మనం తిరిగాం. ఇప్పుడు మనకు అవసరం ఇది ఒకటే మీరు జ్ఞాపకం, పూర్వమేమో అది మంచి అని తిరిగి మాట అనకాదు. ఇప్పుడు కొంచెం జ్ఞానం వస్తుంది వినగానే, బోధ వినగానే జ్ఞానం వస్తుంది. అవి విధించుకున్నాం కాబట్టి మనం కూడా వచ్చేస్తున్నాయి అవి, మరి అలవాటు అలవాటు ఆ టెనకాలు మనం తిరిగి అనుకుని మనకు మన అనకాలు విడిపించుకున్నాం, మన అనకాలు వచ్చేస్తున్నాయి. మనం విడిపించుకున్నాం అంటే వేరే ఒకటి మన ఆటలు పట్టుకున్నాం, పూర్వం అతను మనం ఇప్పుడు కుక్కను అలవాటు చేసుకున్నాం అనుకున్నటువంటి ఆ కుక్క మీద మనం ప్రేమ ఎన్నుకున్నాం, మన అనకాలు కూడా వచ్చేస్తున్నాయి. పెంపుడు కుక్క మీరు అవి కుక్కలు చూడండి, కాదు కుక్కను కొంతకాలం మీరు పెంచారనుకోండి మాట రాసుకు, ఆ కుక్క మీద మీరు మీకు ప్రేమ పోయి కుక్కను వదిలేద్దాం అనుకున్న మిమ్మల్ని ఆ కుక్క ఇచ్చి పెట్టదండి. అదే ఈ వాసనలు కూడా ఏంటి, పూర్వజన్మలో మనం అలా పెంచి పెంచి ఆ టెనకాలు తిరిగాం, ఇప్పుడు కొంచెం వివేకం వచ్చి వీటి వల్లే మనకు దుఃఖం వస్తాను కదా అని వివేకం వచ్చి అసలు విడిచిపెట్టుకున్నాను వీటికి, మనం అలవాటు పడి ఉన్నాయి కదా మనం అవి విడిచిపెట్టాలి. ఇవి అన్నిటి మనం ఏమైనా విడిచిపెట్టాలి కాబట్టి ఆ విడిపించుకోవడం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దీనికి ఒక సాధన పేరు పెట్టారు. అంటే ఎందుకంటే ఏం లేదు సాధన, సాధన అంటే మీకు ఏమైనా భయం వస్తుంది, ఏం లేదు సాధన, ఇదే సాధన. జ్ఞాపించుకోండి మనందరం మనిషి, అందరికీ తల దేశం ఉంది, కానీ మన పూర్వజన్మలు వేరు, మీ వాసన వేరు నా వాసన వేరు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం, ఇద్దరు తలకాలు ఎప్పుడు ఒక రకంగా లేవు, ఇద్దరు వాసనలు ఒక రకంగా లేవు, ఇద్దరు మనుషులు ఒక రకంగా లేరు, ఇద్దరు ముఖాలు ఒక రకంగా లేవు. చూడండి అవటానికి అందరూ మనుషులే, ఇద్దరు వాసనలు ఒక రకంగా లేవు, ఇద్దరు ముఖాలు ఒక రకంగా లేవు, ఇద్దరు తలంపులు ఒక రకంగా లేవు. ఇంకేతో ఇక్కడ కూర్చుని మాట నిజమే, కానీ పూర్వజన్మలు వేరు, మన పూర్వజన్మలు పూర్వజన్మలో మనం చేసిన పనులు వేరు, మనం ఊహించిన ఊహ లేరు, మనకు వచ్చిన ఆలోచన లేరు, మనకు వచ్చిన ఆదర్శాలు వేరు, మనకు వచ్చిన ఆశయాలు వేరు, మనకు వచ్చిన ఆకాంక్షలు వేరు, మనం పనిచేసిన చీడు వేరు. మీరు రంగంలో పనిచేయచ్చు, నేను రంగంలో పనిచేయచ్చు, నా పనిచేసినటువంటి ఫీల్డ్ వెళ్ళిపోవడం అయితే అంచేది ఏంటి, నాకు వాసన నన్ను వెంబడిస్తుంది, మీ వాసన మిమ్మల్ని వెంబడిస్తుంది, నా తలంపులు నన్ను వెంబడిస్తున్నాయి, మీ తలంపులు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి. కానీ ఏదైనా అజ్ఞానం, అజ్ఞానం ఏ తలంపు అయినా అజ్ఞానమే. అంటే అందరికీ ఒకే తలం పెంచలేదంటే పూర్వజన్మలో దేహాలు వేరు, పూర్వం పనిచేసిన రంగం. నేను రష్యా వెళ్ళి అమెరికా వెళ్ళి చదువుతూ వచ్చాను అనుకోండి, మీ హృదయంలో ఏముంది, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అనుకుంటుంది. నా రష్యా చదువు అందుకే చదువు ఏం చేసుకుంటాను, టాలెంట్లో వేసుకోవాలి, తెలుగు వేసుకోవాలి చదువు. మీ హృదయాన్ని అర్థం చేసుకుని మీకు రెండు మాటలు చెప్పాలనుకుని అమెరికా చదువుకి వచ్చానుకోండి, మీ హృదయాన్ని నా అమెరికా చదువు మీ హృదయాన్ని అర్థం చేసుకుని అర్థం చేసుకునే శక్తి నాకు ఇవ్వటం లేదు అనుకున్నా అనుకున్న మాట ఇది నేను తోలే పెట్టుకోవాలి చదువు. మీ మంచి పని చేస్తే మంచి వాసనగా మనం కూడా ఇచ్చేస్తాం, చెడ్డ పని చేస్తే చెడ్డ వాసనగా మనం కూడా వచ్చేస్తాం. జీవితంలో అన్నిటికీ కారణాలు చెప్పారు, మరి నేను అడుగుతాను కొన్ని భగవాన్ మీరు ఎందుకు ప్రేమిస్తున్నాను కాదు, మీరు ఎవరైనా అడుగుతాను మీరు భగవాన్ అంటే మీరు ఎందుకు నేను ప్రేమ భగవాన్ ఎందుకు ప్రేమిస్తున్నారు అంటారు, మీరు ఎవరు మొదలుతారు మీకు రేగం చెప్పడానికి కారణం చెప్పారు. మన రేగనికి అందిన విషయాలు మన బుద్ధికి అందిన విషయాలు జీవితంలో అనే కారణం అన్నీ మన బుద్ధికి అంటే మీకు భగవంతుడు మనకు చెప్పడం ఎందుకు మన బుద్ధికి అందరి విషయాలు, మన ప్రజ్ఞానికి అందరి విషయాలు భగవంతుడి చరిత్రలో నమ్మమంటున్నాడు. మన బుద్ధికి అందుకే మీకు నమ్మటం ఎందుకు అసలు? నీకు విషయం తెలిసినప్పుడు నమ్మటం ఎందుకు? నీకు విషయం తెలియదు కాబట్టి నీ బుద్ధికి అందటం లేదు. భగవంతుడు చెప్పిన నిజం నీ బుద్ధికి అందటం లేదు కాబట్టి నమ్మమంటున్నాడు. అన్ని మీకు అన్ని మీ మనసుకి తెలుస్తాండి, కలుషితమైన మనసుకి అన్ని తెలుస్తాను. భగవంతుడికి చెప్పడం ఎందుకు అసలు? మనం గ్రహించలేం కాబట్టి మనకు చెప్పాడు కాలక్షేపాలను, చెప్పాడు గీతాన్ని చెప్పాడు. ఈ రోజు నా స్నేహితుడు ఏమన్నాడంటే, ఏమంటే భగవంతుడు చెప్పిన కూడా అర్జునుకి అర్థం లేదు, కారణం ఏదో రజోగుణం ఉన్నాను. అర్జునుడికి రజోగుణం ఉండదు? ఏదో కృష్ణుడు చెప్పిన మాటలు విన్నాడు కానీ బుర్రకు చట్టలేదు, బుర్రకు పట్టుకోలేదు, చెప్పినా పట్టుకోలేదనా? కృష్ణుడు చెప్పిన విన్నాడు కానీ పట్టుకో బుర్ర పట్టుకోలేదు, అర్జునుడు బుర్ర పట్టుకోలేదు కృష్ణుడు బోధ. కారణం ఏంటి? రజోగుణం ఉంది. రజోగుణం ఉన్నాడు భగవంతుడికి చెప్పిన అర్థం కాదని చెప్పాడు. అప్పుడు నేను ఇదంతా టైం వేస్ట్ అయ్యా మనకి. ఒక నిజంగా అర్జునుకి అర్థం అవ్వదు కనుక మనం అర్థం చేసుకుని బాగుపడదాం. అర్జునుకి అర్థం అయితే ఇంకా అర్థం అవుతుంది. ఇక నేను మీకు 100 మందికి చెబుతున్నాను, ఈ 100 మందికి అర్థం అనేది ఎవరు ఒక్కరు బాగుపడుతుంది సార్? ఇటు గోరి సిమెంట్ వరకు మన వనన కేంద్రం పేరు చెప్పి 10 లక్షలు పెట్టి అర్థం అవుతున్నారు అనుకోండి. ఇక్కడ 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా 20 లక్షలు ఖర్చు పెట్టిన ఒక మనిషి బాగుపడుతుంది సార్. ఈ కేంద్రం పేరు చెప్పి ఒక మనిషి బాగుపడుతుంది సార్. నువ్వు అర్జునుకి అర్థం లేదు, నువ్వు అర్థం చేసుకో. ఎందుకు ఇలా కాలం వృధానం చేయడం? ఆడికి అర్థం లేదు, ఈడికి అది కాలం వృధానం చేసుకోదండి. నువ్వు అర్థం చేసుకో. అర్జునులో రజోగుణం ఉంది, అర్జునుడు పాడైపోతాడు. నీకు మనకెందుకు? నువ్వు సత్వగుణాన్ని పెంచుకోవచ్చు. నిజంగా అర్జునుడికి రజోగుణం ఉంది. నాకు అర్జున్ మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, నువ్వు జీవితం ఏ మధుర గడి, ఈ మధురక్షణ మధుర గంట. మీరు ఆదివారం ఇక్కడ 2 గంటల సేపు కాలక్షేపం చేశాను అనుకోండి, ఇలా ప్రతి ఆదివారం 2 గంటలు చెప్పిన మీ జీవితం 2 గంటలు లెక్కొస్తాయి అనుకోండి, ఇదే మీ నిజమైన జీవితం. ఇలా కూడుకోండి, ఆదివారం ఇక్కడ 2 గంటలు మీరు కాలక్షేపం చేస్తున్నాను అనుకోండి, ప్రతి ఆదివారం 2 గంటలు చెప్పిన 8 గంటలు అవుతుందని మీ జీవితంలో కూడుకోండి, ఇదే మీ యథార్థమండి. మీరు పరలోకంలో కూడా వచ్చింది ఈ మధుర గడి, ఈ సెకండ్ ఈ గంట. ఈ లౌకికులు చెప్పిన మాటలు, లౌకికులు చెప్పే మాటలు మీరు గౌరవిస్తున్నారు కానీ ఆ మాత్రం సమానమైన గౌరవం కూడా మీరు ఈశ్వరుడు చెప్పిన మాటలకి ఇవ్వరా? రామకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మీ బిడ్డల కోసం, మీ డబ్బుల కోసం, మీ పరువుల కోసం, మీ ప్రతిష్టల కోసం, మీ గౌరవాల కోసం వచ్చి ఏడుపుతాను. అందులో సకలమైన ఈశ్వరుల కోసం ఏడుస్తాను. ఈశ్వరుడు వచ్చిన 3 రోజులు అవుతుంది, 3 జన్మలు కాదు, 3 రోజులు అవుతుంది. భగవంతుని వేడని దూరం అంటున్నాయంటే అది నన్ను దోషంలో అంటున్నాను, నిజంగా లేక కాదు. ఆయన భగవంతుని వేడి కాదు, దూరం ఇంటికి అనిపిస్తాను, నాకు దోషం ఉంది ఇక్కడ అంటే వేడినట్టుగా దోషం అనిపిస్తాను. అక్కడ వస్తువు లేదు, మనం చిన్న చిన్న గడపలో దాటలేకపోతున్నాం. ఈ నది ఎక్కడ దాటలేదు, చిన్న చిన్న గడపలో, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అభిప్రాయాలు దాటలేకపోతున్నాం కదా. నదిలో ఎక్కడ దాటం, సముద్రాలు ఎక్కడ దాటుతాం, అలాగే బోధి దాటలేకపోతే నది ఎక్కడ దాటుతాం? చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న విషయాలు పుట్టి మీ దొడ్డిగా మనం ఉంటే చిన్న చిన్న గొడవలు దాటలేకపోతే ఇంటికాడ గడిపే దాటలే మనం కొండ ఎక్కడ దాటం? ఇక్కడ జ్ఞాపకించుకోండి, మీరు చదువు, మనం లౌకిక చదువు ఎంత ఉన్నప్పటికీ మీకు కూర పుణ్యగా ఉంటుంది, లేకపోతే భగవంతుడు చెప్పే మాట మీకు అర్థం కావు. నమ్మాలి, మీరు పొట్టుకు చావండి. మీకు తెలిసి మీరు బోలం డిగ్రీలు సంపాదించుకోండి, బోలం రూపాయలు సంపాదించుకోండి, బోలం పేరు సంపాదించుకోండి. సో ఇందిరా గాంధీ గారు మీరు కూడా గొప్ప పేరు సంపాదించుకోండి, కానీ మీకు పుణ్యం కనుక లేకపోతే, దైవానుగ్రహం మీకు లేకపోతే మీరు కొట్టుకు చచ్చిన, మీరు గడపని వేసి మీ తలక వేసి కొట్టుకు చచ్చిన భగవంతుడు మీరు నమ్మకం కరగదు, భగవంతుడు మాట్లాడి దూరం కాదు. మీరు నేను మాటకి కనుక పుణ్యం లేకపోతే ఈశ్వరుని స్మరించలేదు. సార్ జ్ఞానం మీకు చేసే సహాయం కళ్ళకు కనపడదు, చెవులు కనపడదు. జ్ఞాన దగ్గర నుంచి వచ్చే మన సహాయం కళ్ళకు కనిపించేది కాదు, చెవులు కనిపించేది కాదు, కూడుకులు కూడి తీసి అతను తీసి లెక్కలు కట్టేది కాదు. కానీ భక్తి నీకు తెలుసు, భగవంతుడి పాదాల దగ్గర ఆ బంగారం గొప్పది, ఈ బంగారం గొప్పది. భక్తి కూడా బంగారం, కానీ భక్తి అనే బంగారం ఎక్కడ తీసుకెళ్తుంది? భగవంతుడి పాదాల దగ్గర తీసుకెళ్తుంది. ఈ బంగారం ఎక్కడ తీసేది అన్నారు? ఈ ఆసక్తి ఇది భౌతికం, ఆ బంగారం భక్తి కూడా బంగారం. మీరు బంగారం మీరు ఊరికి వచ్చిందే, మీరు సంపాదించుకుందో, లేకపోతే మీరు తల్లి ఇచ్చిందో, ఏదో బంగారం. కానీ భక్తులు కూడా అలా బంగారం, మీరు బంగారం ఎలా సంపాదించుకుంటున్నారు? ఎక్కువ ధనవంతులు ఏం చేస్తారంటే ఈ కరెన్సీ నోట్లు ఎక్కువ ఉంటే బంగారం సంపాదించుకుంటారు. ఎక్కువ ధనవంతులు ఏం చేస్తారంటే డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, ఇదో 100 కాసులు బంగారం పడి. మీరు బంగారం ఎలా సంపాదించుకుంటున్నారు? భక్తిని కూడా బంగారానికి ఎలా సంపాదించుకోండి. కానీ భక్తిని బంగారం ఎక్కడ తీసుకెళ్తుంది? మరి బంధించదు భగవంతుడి పాదాలు. బంగారం పోతుంది, ఆ బంగారం ఈ బంగారం శ్మశానం దాకా కూడా రాదు. ఆ బంగారం జన్మ జన్మలకి మీ సొంత ఆస్తి.
నేను చెప్పింది మీరు వినొచ్చు, కానీ ఇంటికి వెళ్ళి మన్నని చెప్పి మీ సొంతం కాదు. నేను చెప్పింది మీరు సొంతం చేసుకోవాలి. మీరు సొంతం చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి మన్నని చేయాలి. మన్నని చేస్తే మీ సొంతం. నా జేబులో రూపాయలు ఉందనుకోండి మీకేం కలిసి, మీ నెలలో కాసు బంగారం ఉందనుకోండి మీకేం కలిసి, మీకు కలిసి రావాలి కదా. అని నేను చెప్పిన మాటలు మీరు మోసుకెళ్ళండి. ఇంకా మనం మనం చేస్తే మీ సొంతం అంటే మీకు సుఖపడదు. అది నేను చెప్పిన మాటలు మీరు వినండి, ఇంటికి వెళ్ళండి, మననం చేయండి. మనం చేసినప్పుడు కదా మీకు వంట పెట్టేది, వంట పెడితే కదా మీరు సొంతం అయ్యి, మీ సొంతం అయినప్పుడు కదా మీకు సుఖం కలిగింది. మీ జేబులో ఉన్న 10 రూపాయలు మీకు సుఖాన్ని ఇస్తాయి, కానీ బ్యాంకులో ఉన్న 400 రూపాయలు మీకు సుఖాన్ని ఇస్తాయి. అదే మీరు వచ్చిన వరకు 4 కోట్లు ఉన్నాయనుకున్నది, మీరేం సుఖపడతారా 4 కోట్లు? మీ ఇంటికాడ నా 5 రూపాయలు మిమ్మల్ని సుఖపెడతాయి, కానీ 4 కోట్లు మిమ్మల్ని సుఖపెడతాయి. జ్ఞానము దొల్లో తీర్చండి. రేపు వరకు మిమ్మల్ని ప్రేమించే మనుషులు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఇవాళ ఇవాళ మనిషి రేపు మారిపోయి వస్తువులకు ఇచ్చే విలువ కూడా మీ ఎవరని స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇవాళ పచ్చగా ఉంటే జీవితాలు రేపు మారిపోతారు, ఏమాత్రం విలువ కూడా ఎవరు రాత్రి తెలుసుకోవడం. ఏం ప్రేమని ఇస్తాడు ప్రేమ? నీ నా శరీరం పడిపోయినా, నేను వెళ్ళిపోయినా, నాతో పాటు నేను కూడా పోక, నేను ఎదురు శాశ్వతంగా నేను రక్షించాను కదా. నీ పని పూర్తి అయిపోయింది అనుకోకు, నాతో పాటు నన్ను ఏడులో అయితే నువ్వు కాపాడావు, నన్ను ఏడులో అయితే రక్షించావు, ఏదో నీ అనుగ్రహం నీ వస్త్రం అనేది కట్టావు. అదే నేను అనంతరం కూడా ఎంతో మంది జీవిని రక్షిస్తూ కాపాడుతూ అలా చిరంజీవిగా ఉండిపో అంటాడు. అక్షర నిర్మాణంలో చివరిసారిగా అంటాడు, నన్ను రక్షించావు రైతే బాగానుంది, నన్ను బాగు చేసావు సరే బాగానుంది, నాకు జ్ఞానాన్ని ప్రసాదించే సరే బాగా ఉంది, రమణశ్రమ రక్షించాలి, మన పని పూర్తి అయిపోయింది అని నేను గొడ్డ గురుపుకుని బయటకు వెళ్ళిపోతాను. నీ మటుకు నేను పోతాను, నీ మటుకు చిరంజీవిగా ఉండు, ఇలా భవిష్యత్తులో జీవులు రక్షిస్తూ ఉండు, వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించండి, నేను పోయినా పాపు నీ మటుకు శాశ్వతంగా ఉండాలని అసలు అదే నీ జీవుడు చెప్పే వాడు లోకానికి వెళ్ళి అందమైన భావన మనలో ఎక్కడైనా ఉండదు. మనం చదువుకుని గుడ్డలు అందంగా ఉండాలనుకుంటున్నాం, మన శరీరాలు అందంగా ఉండాలనుకుంటున్నాం, కానీ భావాలు అందమైన భావాలు రావాలని మనం ఎప్పుడైనా అనుకుంటాం, అందమైన భావాలు చేతి మనం ఎప్పుడైనా మనసును నింపుకుంటాం. మీరు పూలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, గోల్డ్కి స్తోత్రాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఆలోచించారు? దుఃఖాన్ని దూరం చేస్తున్నారు, మీలో ఉన్న దుఃఖాన్ని దూరం అవ్వడం కోసం చేస్తున్నామన్న సంగతి కూడా మీకు తెలియదు. మీరు చేసే పూజలు, మీరు చేసే వ్రతాలు మీరు తెలియకుండా మీకు దుఃఖాన్ని దూరం అవ్వడం కోసం మీరు చేస్తున్నారు, కానీ అంతులు చేస్తున్నాం అన్న సంగతి కూడా మీకు తెలియదు. అనుగ్రహం ఈ ముద్దు మాటికి అనుగ్రహం అంటే మీరు భగవంతుడు చెప్పిన మాటలు వాటిని అర్థం చేసుకునే తెలివి, వాటిని ఆచరించే శక్తి, వాటిని అర్థం చేసుకునే ప్రజ్ఞ, వాటిని ఆశ్రమించే శక్తి ఇస్తారు. అదే అనుగ్రహం. ఏడు అనుగ్రహం చేసిన మీకు అర్థమవుతుంది? మీరు ఎలా వినగలనగా భగవంతుడి చెప్పే మాటలు మీకు అర్థం చేసుకునే ప్రజ్ఞ, ఆశ్రమించే శక్తిని మీకు ఇస్తాడా అనుగ్రహం? అంటే మీలో ఉన్న వాసన కంటే మీకు బలాన్ని ఎక్కువ, ఆ వాసన పడకొస్తాం. అదే అనుగ్రహం. ఈశ్వరుని ప్రేమించిన క్షణం కోపాలు పోతారు, సంపాదించవచ్చు, క్షణాలు పోతున్నాయి రావు క్షణాలు. కోపాలు పోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకునే వాళ్ళు, క్షణాలు పోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకునేవాళ్ళు. భగవంతుడు చెప్పింది మనకి ఈ లోకంలో మంచి మాటలు చెప్పుకోవాలి ఎవరు ఉన్నారు? భగవంతుడు చెప్పించి మనకి లోకంలో 4 మంచి మాటలు చెప్పుకోవాలి ఎవరు ఉన్నారు? మన హృదయాలు బాగుపడాలి. ఈ తాత అయిపోలేదు, ఈ తాత అయిపోతలు లేకుండా చెట్టుకుండా కూర్చున్న పర్లేదు మన హృదయాలు బాగు. ఈ తాత అయిపోక తమ్ముల గురిసిలో కూర్చున్న పర్లేదు మన హృదయాలు బాగు. దోషాల్లో కూర్చున్న పర్లేదు, యేసుక్రీస్తు దోషాల్లో కూర్చున్నా. నాకన్నా విశ్వాసం ఎంతో కొంత ఉన్నమాట నిజం, అక్కడ అర్థమండి స్వల్పం. నిరంతరమైన ఆత్మస్థుతి పరమంగా, ఆత్మస్థుతి పరమంగా ఈ లోకంలో పనిపించే మనుషులు చేసి పని ఇంకే కదా. ఈ లోకంలో మనుషులు చూడండి, పొగుడుకుంటే వాళ్ళని పొగుడుకుంటుంటారు, లేకపోతే ఎవరితో వాళ్ళని మాట్లాడుతుంటారు. ఈ రెండు సమయం లోకంలో జీవితం ఆత్మస్థితి పరమందం, పొగుడుకుంటే వాళ్ళని పొగుడుకోవడం లేదు, ఎవరితో చెప్పారు. ఈ రెండు తప్పించి మీకు లోకంలో ఏమి కనిపిస్తుంది? చెబితే ఒకరి మీద ఇష్టం మాటలు చెబుతాం, లేదా అయిష్టం మాటలు చెబుతాం. ఈ రెండు తప్పించి మీకు లోకంలో ఏమైనా కనిపిస్తుంది? టాటా ఇంట్లో వాళ్ళు చెప్పుకునే మాటలే, నేరలో ఉన్న వాళ్ళు చెప్పుకునే మాటలు. మరీ మరీ ప్రార్థించి ఏంటంటే భక్తి అనే బంగారు గెలుసుని సంపాదించుకుని ప్రయత్నం. నేను ఈశ్వర సన్నిధానం తీసుకెళ్తాను, ఆ గెలుసు ఆధారం చేసి ఈశ్వర సన్నిధానం భక్తి కంటే మధురం. ఇంతకు ఆచార్యులు ఎవరు చెప్పారు ఏంటి? దుష్టులు సహవాసం చేస్తారు, సహవాసం చేస్తే కుక్కలు తెలుస్తుంది. కొన్ని కాలం చూడండి, పర్వాలేదు ఉంటాయి, కొన్ని కొన్ని కాలు చేయడం ఉంటాయి, కొన్ని కొన్ని కాలు అసలు నోట్లో పెట్టి వగరగా ఉంటే కొన్ని కొన్ని కాలు వగరగా ఉంటాయి. వగరగా ఉన్న కాయలు బాగా పొలగా ఉన్న కాయలు చేయదుగా ఉన్న కాయని మీరు ఎలా అయితే తినరు? అది మీ నీచినందరిని విడిచిపెట్టిన ఆచార్య వారికి పుచ్చెత్తిపోయిన వంకాయ ఎవరైనా తెచ్చిస్తారని కూడా మీరు కోరలు వేసుకుంటారు. పుచ్చిన పుచ్చ వంకాయలు ఎలా వదిలేస్తున్నారు? ఆ నీచిని కూడా వదిలే మన ఆచార్య వారికి. పుచ్చంకాయలు మన ఇంట్లో ఉన్నాయనుకోండి, మనం కూరలు వేసుకుంటాం. మన ఇంట్లో ఉన్నా సరే పుచ్చంకాయలు మనం కూరలు వేసి వేసుకోం, అదే మన ఇంట్లో ఉన్నా సరే నీచులు ఉదయం చూస్తున్నాడు ఆచార్య. అనిష్టం చెబుతారు మీరు జ్ఞానం తెలుసుకోవడం కోసం, జ్ఞానం అర్థం చేసుకోవడం కోసం. అసలైతే మీ ఇంట్లో లేకపోతే, మీ ఊళ్ళో లేకపోతే, మీ దేశం లేకపోతే, అసలైతే ప్రపంచం అంటే దగ్గర ప్రజలు అంటే మీ పుట్టిన ఇంట్లో లేకపోవచ్చు, మీ జన్మించిన గ్రామంలో లేకపోవచ్చు, మీ దేశంలో జ్ఞానం దొరకకపోవచ్చు. అసలైతే జ్ఞానాన్ని సంపాదించడం కోసం సముద్రం ఒడ్డు దగ్గర ప్రయాణించి ప్రపంచం కాంతులు దగ్గర ప్రయాణించి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, డబ్బును సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, మీ గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు, అంతే కష్టపడిన జ్ఞానం కోసం మీకు జ్ఞానం వచ్చేస్తుంది. కొంతమంది మనుషులు కూడా చేదుగా ఉంటారు, కొంతమంది మనుషులు ఒగర ఒగరగా ఉంటారు, కొంతమంది మనుషులు పిల్లగా ఉంటారు. కానీ ఏదైనా తీపి పండు దొరికినప్పుడు, బాగా తత్వానికి వచ్చిన పండు, తీపి పండుని చూస్తే నీకు తలతడి చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది, నోటి నోట్లు పెట్టుకుంటే తీగా ఉంటుంది. అతను మనుషులు కూడా స్నేహం చేయను అంటున్నాడు ఆచార్య. ఈ పళ్ళు అన్ని రకాలను పుచ్చిపోయిన పళ్ళు, చేరు పళ్ళు, పొలవ పళ్ళు, తీగి పళ్ళు ఎలాగుంటాయి పళ్ళలో, మనుషులు కూడా అన్ని రకాలు అంటున్నాడు ఆచార్య. ఆ పరిణామ కర్మలు కొంతమంది తక్కువనికి రారు, కొంతమంది మనుషులు మొగ్గేసిన తక్కువనికి రారు, కొంతమంది నువ్వు పళ్ళు మొగ్గేసినట్టు మనుషులను కూడా మొగ్గేసిన వాళ్ళు ముగ్గరంట. రామకృష్ణ పరమని చెప్పారు వీళ్ళు బద్ధ జీవి. ఈ జన్మ మరణ, ఈ జన్మ మరణ పరంపరలో ఆ చక్రం వాళ్ళ తిరుగుతూనే ఉంటారు వాళ్ళ పద్ధతి. ఆచార్య వారు కృష్ణ తెలియలేదు, ఇంక భగవద్గీత ఎప్పుడు చెప్పుకుంటే అక్షమణ మాట్లాడి చెప్పారు. కానీ ఆచార్యం ఇంక 20 మన నుంచి 20 ఆచార్య వారు కృష్ణ తెలియలేదు వచ్చారు. ఇంకా భగవద్గీత నుంచి మనకి ఇంక అక్షమణి మాట ఈ పని ఇది తెలియలేదు. ఈ ఆశ్రమం చేస్తే చాలా మంది నాకు చావును కలబెడుతున్నారు. కానీ మీరు చచ్చిపోయిన తర్వాత ఏంటి, ఏమో చాలా మంది ఎలా అడుగుతున్నారు. నువ్వు ముఖం మీద అడిగేస్తున్నావు, నువ్వు మనసులో ఉన్న ముఖం మీద అడిగేస్తున్నారు. చాలా మంది ఏంటంటే మీరు చచ్చిపోతారు, ఎప్పుడు చచ్చిపోతారు కదా, మరి తర్వాత ఏంటి మీరు లెక్క పెట్టి కట్టేస్తున్నారు కదా, మీరు చచ్చిపోతారు కదా అంటున్నారు. నువ్వు ఈశ్వరుడికి ఈ దేహం తప్పి నీ దేహాలు లేవంటే అనంత దేహాలు దేహంతో చెప్పాలండి. అనేక దేహాలు వస్తాయి, అన్ని దేహాలు ఈశ్వరుడు. నా ఒక్కడితో లోపం ఉందా, నా ఒక్కడితో కేంద్రం ఉందా, నా ఒక్కడితో దేశం ఉంది, నేను చచ్చిపోతే సూర్యుడు ఉంటాను. ఈ నోటంటే ఎవరి నోటం తెచ్చి ఈ నోట ఈ నూరే చెప్పాలి. అక్కడ ఇంక ఎటువంటి నోట్లు ఈ నోట్లు వస్తాయి, ఈ నూరే చెప్పాలి. మనకి విషయం ప్రమాణం కానీ ఎవరు చెబుతున్నారన్న ప్రమాణం కానే కాదు, రూపం ప్రమాణం కానే కాదు, విషయం ప్రమాణం. మీరు రాజుల గ్రాముల కాంకులు అది కాదు, మీరు మతస్థుల యేసుక్రీస్తు మతస్థుల హిందూ మతస్థుల అధికారులు, మీరు ఏ మతస్థులు ఉంచారు? శత్రులతో సహవాసం చేయండి, నీతిలో యొక్క స్నేహం ఎదురు ఉన్న ఆచార్య వచ్చారు.
ఇప్పుడు మానవాడు అనుకోండి, అడిగాడు అనుకోండి, వాడు ఉత్తమ స్నేహం చేస్తాను అనుకోండి, ఒక బ్రాహ్మణ అనుకున్నాడు నీచులు స్నేహం చేస్తాను అనుకోండి, వీడికంటే అడిగాడు మెరుగని తెలిసినాడు ఆచార్యవాడు. మీరు ఏ కులం అని కాదు, మీకెంత ధనం ఉందని కాదు, అది ఆచార్యవాడు అడిగింది, లేకపోతే మీకు ఎంత విద్య ఉందని కాదు. అతను బ్రాహ్మణ పుట్టుకు పుట్టుకు నీచి జన్మ నీచి సహవాసం చేసిన వాడి కంటే మానవాడిగా పుట్టి ఉత్తమ సహవాసం చేస్తే వాడు ఉత్తముడు అని చెప్తున్నాడు ఆచార్య. ఇది కులానక ప్రధానం కాదు, గుణానక ప్రధానం. కులం కాదు గుణం గొప్ప. భగవాన్ ఆశ్రమం ఉందనుకోండి, భగవాన్ ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి, భగవాన్ శరీరం ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆశ్రమం ఎక్కువ. అటువంటి ఆశ్రమం అభివృద్ధి అని భగవాన్ అనుకున్నాడు అనుకుంటే జ్ఞానం ఎలా ఉంటాడండి? నేను ఈశ్వర సంకల్పం ఎలా ఉంది? భగవంతుడి సంకల్పం మనకి ఇష్టం ఉన్నా లేకపోతే జరిగి తీరుతుంది. మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, అది జరిగి తీరుతుంది. నా దేహం చూసేట్టండి, నీ దేహం చూసేట్టండి. ఒక రాముడు వేషం వేస్తాడు, ఒక అర్జునుడు వేషం వేస్తాడు, ఒక కృష్ణుడు వేషం వేస్తాడు, అన్ని వేషాలు శరీరాలు కూడా వేషాలు. ఎవడ వేషములు సక్రమంగా నిర్వర్తించి లోకంలో చెప్పుకుని బయటకు వెళ్తాడు, ఎవడ పాత్రాలు నిర్వర్తించి లోకంలో చెప్పుకుని లోకంలో వేసుకేసి బయటకు వెళ్తాడు. మీరు కొంతమంది అనుకుంటారు ఏంటంటే మాకు ఇటువంటి పరిస్థితులు కలగ చేసేలాక్కలేదు, మిమ్మల్ని ఈశ్వరుడు ఏ పరిస్థితిలో పెట్టాడో మీ ఆ పరిస్థితులు మీ పాత్ర చక్కగా నిర్వర్తించి బయటకు వెళ్ళిపోతారు, అప్పుడు మీకు ఉత్కృష్ట నిర్బంధం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఈశ్వరుడు తెలియదు, మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో ఈశ్వరుడు పెట్టాడో, మీ దేహం ఏ పరిస్థితుల్లో ఉందో ఆ పరిస్థితులు మీరు అర్థం చేసుకుని అక్కడ మీ పాత్ర చక్కగా నిర్వర్తించి, ఒక రాముడు వేషం ఇచ్చు, ఒకడు అర్జునుడు వేషం ఇచ్చు, ఒక కృష్ణుడు, ఒకడు కృష్ణుడు వేషం ఇచ్చి అనుకోండి, ఒక అర్జునుడు వేషం ఇచ్చి అనుకోండి, కృష్ణుడి కంటే అర్జునుడు బాగా యాక్ట్ చేసే అనుకోండి, మనం ఏమనుకో అర్జునే మెచ్చుకుంటాం, అర్జునుడు ఎవరైతే వేషం ఇచ్చారో ఆడనే మెచ్చుకుంటాం, కానీ కృష్ణుడు వేషం వేసినప్పుడు మెచ్చుకుంటాం. ఆ కృష్ణుడు వేషం అవసరం భగవంతుడి వేషమే, కానీ అర్జునుడు వేషం వాళ్ళకి బాగా యాక్ట్ చేస్తే అర్జునుడు బాగా యాక్ట్ చేశాడండి. అది ఒకటి కలెక్టర్ ఉద్యోగం చేయొచ్చు, ఒకటి జవాన్ ఉద్యోగం చేయొచ్చు, కానీ కలెక్టర్ ఉద్యోగం చేస్తాడు ఆ వ్యాసం ఫాల్ చేసేదానికంటే జవాన్ ఉద్యోగం చేస్తాడు చక్కగా నిర్వర్తిస్తే చాలా గొప్ప యాక్ట్ చేశాడు. లైఫ్ ఇస్తే ఒక డ్రామా లాంటిది జీవితం ఉంటుంది, మన పాత్రలు మనం నిర్వర్తించి లోకానికి నమస్కారం పెట్టి బయటపడతాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎక్కడ జన్మించడం ముందుగా అర్థం చేసుకుంటాం, ఎక్కడైతే శరీరాలు వచ్చి ఆ పాత్ర జాగ్రత్తగా పోషించడం బయటకు తప్పు లేకపోతుంది. అర్జునుడి పాత్ర వస్తే అర్జునుడి పాత్ర, కృష్ణుడి పాత్ర వస్తే కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర వస్తే దుర్యోధన, ఏ పాత్ర మనకి ఇచ్చారో దాన్ని పోషించబడి మనకిచ్చి మన మన మనకి ఇంటికాడ ఏ పనికి చెప్పారు, నలుగురు కాళ్ళు ఉన్నారనుకో నాకు అత్తగారికి, ఆ కాళ్ళు ఏ కాళ్ళు ఏ పని బాగా చేస్తే ఆ కాళ్ళ మీద సహజంగా చాలా బాగా చేశాం మనం. నలుగురు కలిసి ఒకే పని చేయలేదు కదా, ఒక ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు ఒకే పని చేయడం ఎలా కూర్చుంటారో, జీవితం కూడా అంతే, లోకం కూడా అందరూ సర్వ పని చేస్తారు లోకం. అదే ఒక పని పెద్ద పని కాదు, ఒక పని చిన్న పని కాదు, కానీ మన చేతుల్లోకి వచ్చిన పని సమగ్రంగా చేసి వదిలేసాడు, అప్పుడు మన జీవి లోకం పాడు. మనం ఒకసారి అలకొచ్చు, ఒకసారి వంట చేసే పని చేసి రావచ్చు, వంట చేసే పని గొప్ప పని కాదు, అలాగే అలికి పని తక్కువ పని కాదు. వంట చేసే కూర పాడు చేయటం కంటే అలికి బాగా అలుగుతారనుకున్న ఆ మనిషి గొప్ప మనిషి. అంటే పాత్ర వచ్చిన పాత్ర ఎలా చేస్తున్నారు మనిషి, అది తనకి భగవంతుడు ఏం చూస్తాడంటే తనకి ఇచ్చిన పాత్ర ఎలా నిర్వర్తిస్తుంది. ఒక ఇడ్లీ చేయమనొచ్చు, ఇంకొక ఇడ్లీ పత్తలు చేయమనొచ్చు, కానీ అక్కడ పత్ర చేసే మనిషి పత్ర ఎలా చేసింది, ఇడ్లీ ఇడ్లీని తయారు చేసే మనిషి ఆ పాత్ర ఎలా నిర్వర్తిస్తున్నారు అది. అంతేగాని ఇడ్లీ చేసేవాళ్ళు గొప్ప వాళ్ళు, పత్ర చేసేవాళ్ళు తక్కువ వాళ్ళు కదా. ఎవడ పాత్ర ఒకడు గాడి పని ఉండొచ్చు, ఒకడు డ్రైవర్ పని ఉండొచ్చు, భగవంతుడు చూసి వాడికి ఇచ్చిన పాత్ర ఎలా ప్లే చేస్తున్నాడు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడమ్మ, మన కళ్ళ కనిపించింది లేదండి, అతను మీరింక దూరంగా ఉన్నారు, ఎందుకంటే సన్నిహితంగా ఉన్నాడు, అయితే నా కళ్ళ కనిపించడం లేదు లేడనుకుంటున్నాడు. భక్తుల కోసం భగవంతుడు ఉదయం కడసరంగా ఉండకూడదు, తెలుసుగా ఉండకూడదు, ఉదయం లోపల నిర్లక్ష్యం సంపాదించుకోవాలి. బట్టలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, మనం తినే కంచాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, మన బట్టలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము, పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము. అదేవిధంగా మన మనస్సును కూడా అంత పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాము. మనం తినే కంచాలు గ్లాసులు, మనం వాడుకునే కంచాలు వాడుకునే గ్లాసులు ఎంత పరిశుద్ధంగానే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము. అదేవిధంగా మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని అంతే పరిశుభ్రంగా, అంతే పరిశుభ్రంగా ఉంచుకున్న వాళ్ళకి ఈశ్వరుడు. ఇప్పుడు ఇంద్రియాలు అయితే పడిపోయింది, ఎవడి ఇంద్రియాలు అయితే నిర్మలంగా ఉంటాయో, ఎవడి ఇంద్రియాలు అయితే ప్రకాశవంతంగా ఉంటాయో, ఎవడి మనస్సుకైతే వ్యాపారం లేదు, ఎవడి మనస్సుకైతే కొనుకు లేదు, కొనుకిచ్చినట్టు లేదు, ఎవడి మనస్సుకైతే భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, చలనం లేదు, ఎవడి మనస్సుకైతే చలన రహితంగా ఉంటుంది, భగవంతుడు గాలి లేని చోట దీపం ఎలా ఉంటుంది, అదేవిధంగా భగవంతుడి పట్ల విశ్వాసం కూడా ఎవరికైతే చలన రహితంగా ఉంటుంది. మన హృదయం పరిశుద్ధం కాకపోతే మనం కూడా కోటి మంది శ్మశానానికి వచ్చిన ప్రయోజనం లేదండి. మరి మనం ఇస్తాం అనుకోండి, నా హృదయం పరిశుద్ధంగా లేదనుకోండి, నా వెనకాల కోటి మంది శ్మశానానికి వస్తారనుకున్నాను సాధించడం, కానీ నాకు వచ్చింది నరకం. ఈ జనాన్ని చూసి మీరు మోసపోతుంది, ఈ జనాన్ని చూసి పబ్లిషిటీని చూసి మోసపోతుంది. పరిశుద్ధమైన హృదయం ఉందనుకోండి, నాకు నేను మరణించినప్పుడు శ్మశానాన్ని నాకు కూడా ఒక్కరు కూడా రాకుండా నాకు వచ్చింది వైకుంఠం. ఇది జనాన్ని పిచ్చిలో పడకండి, ఇదే రకమైన పిచ్చి. ఈ ప్రాపంచం పిచ్చి గట్టిగా పట్టిస్తున్నాను, నరం నరంగా పట్టిస్తుంది, ఇంత నిండా పట్టిస్తుంది ప్రాపంచం పిచ్చి. ఈ పిచ్చి నుంచి బయట పడలేకపోతున్నాను, ఇంకా ఈశ్వరే కల్పిస్తాను ప్రశ్నిస్తాను. భగవంతుడు ఉన్నాడా లేడని ప్రశ్నించేవాడు నిజంగా లేడు, భగవంతుడు ఉన్నాడు అది ఆశ్చర్యం, ఇదే మాయ. భగవంతుడు ఉన్నాడా లేడని అడిగేవాడు నిజంగా లేడు, కానీ భగవంతుడు ఉన్నమాట. భగవంతుడు ఉన్నాడా లేడని ఎవడో అడుగుతున్నాడు, కానీ ప్రశ్న ప్రశ్న అడిగేవాడు నిజంగా లేడు, కానీ భగవంతుడు ఉన్నమాట.
మన తలంపులు మీకు తెలుసున్నా తెలియకపోయినా అన్ని వ్యక్తం అవ్వకుండా మీకు మోక్షం రాదు.